విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాందశ్రుతిచిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. శ్రీకృష్ణ పరమాత్మని దివ్యలీలలు నిరంతరం చూసి తరించిన మహానుభావుల జీవిత చరిత్రయే భాగవతం. అంటే భగవద్భక్తుల చరిత్రయే భాగవతం. భాగవతం అని పేరు పెట్టేటప్పుడే వేదవ్యాసులు వారు చూసి చూసి పెట్టారా పేరు, ఆచితూచి పెట్టారా పేరు. భగవత ఇదం భాగవతం, భగవంతుడికి సంబంధించిన చరిత్ర భాగవతం. భగవంతుడు ఎక్కడుంటే అక్కడ భగవద్భక్తులు ఉంటారు. అందుకే భాగవతానాం ఇదం భాగవతం. భగవంతుణ్ణి చూచి నామస్మరణం చేసి ఆయన మీద రచనలు చేసి తీర్థయాత్రలు చేసి తరించిన మహానుభావులందరినీ భాగవతులు అంటారు. భగవద్భక్తులు అన్నమాట భాగవతులు అంటే. తెలుసో తెలియకు అందరూ భాగవతులకి స్వాగతం, భాగవతులకి నమస్కారాలు అంటున్నారు. అది వాళ్ళ భాగవతమే కానీ అసలు భాగవతులు అంటే భగవద్భక్తులు అన్నమాట. నిరంతరం మనస్సులో అనుభవించేటటువంటి వాళ్ళే భాగవతులు అవుతారు. ఇవాళ కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని తలుచుకొని కష్టం తొలగి సుఖం వచ్చిన తర్వాత భగవంతుడిని మర్చిపోతే వాళ్ళని మాత్రం భాగవతులు అని అనరన్నమాట. ప్రహ్లాదుడు అన్నం తింటున్నా తిరుగుతున్నా త్రాగుతున్నా కదులుతున్నా మెదలుతున్నా ఎప్పుడు భగవత్ సంబంధమైన నామమే చేశాడు. ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్రం విడిచిపెట్టకుండా చేశాడు. అదిగో అటువంటి వాడిని భాగవతులు అంటారు. భాగవతుల్లో ఉచ్చస్థితికి చెందినవాళ్ళు ఆ యుగంలో కొందరున్నారు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదోద్ధవ విభీషణ ఫల్గునాదీన్ పుణ్యాన్ ఇమాన్ పరమ భాగవతాన్ స్మరామి. పరమ భాగవతులు ఉన్నారు వీళ్ళని. మనందరం భాగవతులమే కానీ ఇందులో పరమ భాగవతులు కొందరున్నారు. ఇక వారిని మించిన వారు మరొకరు లేరు. వాళ్ళు గడ్డిపరక మొదలుకొని బ్రహ్మాండంలో ప్రతి వస్తువులో వాళ్ళ ఇష్టదేవతలు చూశారు. అటువంటి వాళ్ళని పరమ భాగవతులు అన్నారు. అందులో మొట్టమొదట ప్రహ్లాదుడినే ఎత్తుకున్నారు. ఎత్తుకోవడమే ఛందస్సు కోసం అయితే వాళ్ళు ఏ ఛందస్సునే ఎత్తుకొని ఇంకొకటి పేరు ఎత్తేవారు. అసలు అందరికీ గురువైన నారదుడిని కూడా కాదని ముందు ప్రహ్లాదుడిని ఎందుకు ఎత్తుకున్నారంటే నారదుని ద్వారా మంత్రోపదేశం పొంది నారదుడిని కూడా భక్తిలో మించిపోయట ప్రహ్లాదుడు. అందుకని ప్రహ్లాదుడి తర్వాత గురువుగారి పేరు ఎత్తారు. ఎప్పుడు గురువుగారి కంటే శిష్యుడు గొప్పవాడవుతాడో చెప్పలేమండోయి. వారి వారి భక్తి శ్రద్ధల వల్ల గురువుని మించిన శిష్యులు ఎక్కువ మంది తయారవుతారు. అలా తయారవడమే గురువుగారికి కూడా ఇష్టం. నా శిష్యులు చవటలు, నేను ఒక్కడే గొప్ప అనుకున్న గురువు గురువుగారు అవుతాడండి. గురువు అంటే ఎప్పుడు ఎలా ఉండాలంటే నా శిష్యులే గొప్పవాళ్ళు, నేను ఎందుకు వాళ్ళతో పోలిస్తే నేను సామాన్యుని అనుకుంటే వాడు గురువు అవుతాడట. వేదవ్యాసుడు ఏమన్నాడండి, ఆయన కాశీకి వెళ్ళినప్పుడు సమధిక సత్కవీశ్వరుడు అక్కడ మామూలు అధికం అలా సమ్మని ఉపసర్గ చేర్చి సమధిక సత్కవీశ్వరులు జైమిని పైల సుమంతులు ఆదిగా శమధమ సద్గుణాన్వితులు సాధులు శిష్యులు తోడగూడిరా క్రమమున తీర్థయాత్రకు ధరాతలమందఖిలంబు దృప్తి భావము భవభక్తియుక్తముగా వచ్చితి కాశీకి పుణ్యరాశికి అన్నాడు ఆయన. కాబట్టి ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఏమిటంటే శిష్య వాత్సల్యం. ఒక వాత్సల్యంలో పక్షపాతం మాత్రమే కాదండి, పక్షపాతాన్ని మించిన మనస్సాక్షి ఒకటి ఉంది. అందుకే వ్యాసుడు మగమాట లేకుండా నా శిష్యులు నాకంటే గొప్పవాళ్ళు అన్నారు. అలాగే నారదుడు కూడా నన్ను మించిన వాళ్ళు, నా దగ్గర ఉపదేశం పొందిన వాళ్ళు అన్నారు. అందుకే వాళ్ళని మహాగురువులని కూడా అన్నారు. అందులో ప్రహ్లాదుడు ప్రథమ స్థానం, రెండవవాడు నారదుడు, తర్వాత పరాశరుడు, పొండరీకుడు, వ్యాసుడు, వ్యాసుడు కూడా భాగవతుడే, అంబరీషుడు, శుకుడు చెప్పే అక్కర్లేదు. వీళ్ళని మించిన అవధూత సౌనకుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనే సూత్ర ద్వారా భాగవతం అంతా విన్నాడు. ఇంకా భీష్ముడు, ఇవాళ విష్ణు సహస్రనామం శివ సహస్రనామం రెండు సహస్రనామములు అందించిన వాడు ఆయన. మహాభారతంలో ఆనుశాసరిక పర్వంలో విష్ణు సహస్రనామం, ఆ వెంటనే మళ్ళీ శివ సహస్రనామం కూడా ఉంటుంది, రెండూ భారతంలోనే ఉంటాయి, ఆ రెండు అందించాడు. దాల్భ్యుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఇక ఆయనైతే పిలిస్తే శివుడు కేశవుడు ఇద్దరు రెండు రూపములతో ఆయన పక్కనే కనపడేవారట. ఇంతమంది మహానుభావులు వీళ్ళంతా పరమ భాగవతోత్తములు అని పిలువబడ్డారు. వాళ్ళని లేవగానే తలుచుకోవాలి. అటువంటి భాగవతుల కోవకి చెందిన జయదేవుడు కలియుగం వాడవడం వల్ల పురాణాల్లోకి ఎక్కలేదు, మన పురాణాల్లోకి వచ్చాడు. మీకు బాగానే వినపడుతుందా? మీకు వెనక వాళ్ళకి బాగా వినపడుతుందా? ఆఖరాయన చేయతే సంతోషిస్తాను. అందరికీ మేమే ఆఖరం అనుకుంటున్నారు, చాలా బాగుంది. అటువంటి జయదేవుణ్ణి కొందరు కలియుగ నారదుడు అన్నారు, కొందరు వ్యాసుడు అన్నారు, ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు అన్నారు. ఆయన గోత్రం మాత్రం పరాశర గోత్రం. ఆ కుటుంబంలో వాళ్ళందరికీ పరాశరుడు అంటే నిజంగా భక్తి ఉన్నది. ఆ మహాత్ముడు ఇక్కడ పుట్టడం, పుట్టడమే కాక మనందరికీ కూడా ఉపయోగపడేటటువంటి శ్రీకృష్ణ సంబంధమైన కవిత్వం రాసి మనందరినీ ఆనంద పరవశుల్ని చేశాడు ఆయన. పేరుకి సంస్కృతంలో రాసిన ఆయన సంస్కృతం తేలిగ్గానే ఉంటుంది, తేలిగ్గా ఉన్నట్టు కనబడుతూ గోఢంగా ఉంటుంది. వచ్చిన తెప్పలో అర్థం చూస్తే తేలిగ్గా అయినట్టు అనిపిస్తుంది, కొంచెం సూక్ష్మార్థాలు చూస్తే ఇప్పటికీ ఎవరికి అంతుపట్టని అపూర్వమైన అర్థాలు ఉన్నాయి. ఓ పక్కన రాధామాధవులు ఆడుకున్నారు పాడుకున్నారు తిరిగారని ఉంటుంది. ఇందులో ఏది చూసినా యోగ పరిభాషే. ఇప్పుడు ఉదాహరణకి ఇంటికి తీసుకెళ్ళేటది ఆయన కూడా గృహస్థాశ్రమంలో ప్రవేశించేలా చెయ్యి, ఆశ్రమాల్లో కల్లా గృహస్థాశ్రమం గొప్పది అని ఆయన మనకి చెప్పకుండా చెప్పాడు. సన్యాసాశ్రమం ఎంత గొప్పదైనా గృహస్థాశ్రమే ఉత్తమము అని కృష్ణుడు చెప్పాడు, రాముడు చెప్పాడు, మహాత్ములంతా చెప్పారు, దేవతలు చెప్పారు, నారదుడు కూడా. నేను సన్యాసిగా ఉన్నానని మీరు సన్యాసిగా ఉండద్దు, ఆశ్రమాలలో సన్యాసాశ్రమం కొంచెం ప్రమాదకరమైనది. సన్యాసి చెట్టు కొమ్మ మీద పడుకున్నటువంటి వాడు, గృహస్థు నేల మీద పడుకున్నవాడు. నేల మీద పడుకున్నవాడు దొల్లుతాడు తప్ప కింద పడ్డ. ఇప్పుడు మీరందరూ ఈ బరకం మీద రాత్రిపూట వచ్చి హాయిగా ఓ తలగడ పెట్టుకుని చాపక్కర్లేదు అండి, ఎలాగో బరకం కనుక బరకం మీద పడుకుంటే నరకం వస్తుంది ఉత్తి బరకం మీద, ఎందుకంటే దాని మీద ఎంతోమంది తొక్కారు. ఓ దొప్పటి వేసుకు పడుకోండి. మహా అయితే కలొస్తే అటు ఇటు కాస్త దొల్లుతారు. ఏ బంజారా హిల్స్లోనో 1000 ఎకరాలు కొనుక్కున్నట్టు అనిపించింది అనుకోండి, అక్కడ 1000 ఎకరాలు ఎలా ఉండి తావదు, అయినా మనకు కలలో రావచ్చు. ఆ ఆనందంతో ఆహాహా అని అటు ఇటు దొల్లుతారు తప్ప ఇంకా పడేది ఎక్కడది, ఉన్నదే నేల మీద. కాబట్టి నేల మీద పడుకున్నటువంటి వాడు అటు ఇటు దొర్లుతాడు తప్ప డామ్మని కింద పడడు, పతనం కాడు. కొంచెం ఎత్తైన పరుపు బాగుంది కదా అని రూమ్ నెంబర్ 104లోనో 5లోనో 2లోనో పడుకున్నారు అనుకోండి, డబుక్కుని మంచం మీద కింద పడే అవకాశం ఉంది. అప్పుడు ఏ చెయ్యో ఫ్రాక్చర్ అయితే వెళ్ళి కట్టు కట్టించుకోవాలి, మోకాలు నొప్పి పుట్టాలి, ఇన్ని ఇబ్బందులు వస్తాయి. అందుకని సన్యాసి ఇలా ఎత్తుగా కొమ్మ మీద పడుకున్నటువంటి వాటి చెట్టు కొమ్మల్లో పడుకున్నటువంటి వాడు, చెట్టు మీద నుంచి ఏ తేడానో వస్తే కింద పడితే కాలో చెయ్యో విరుగుతుంది. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు నేల మీద పడుకున్నవాడు అవుతాడు. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట,
సన్యాసము కర్మయోగము రెండూ గొప్పవే, మనిషిని ఉత్తమ మార్గంలోకి తీసుకెడతాయి, భవముక్తుడిని చేస్తాయి, శాశ్వత కైవల్యం ఇచ్చేవే. కానీ అందులో కూడా తయోస్తు అంటే ఆ రెండింటిలోనూ కూడా కర్మ సన్యాసాత్ కర్మమును విడిచిపెట్టడం కంటే కర్మయోగ విశిష్యతే, కర్మయోగమే గొప్పది అన్నాడు ఆయన. అందువల్ల గృహస్థాశ్రమంలో ఉంటూ మీ పనులు మీరు చేసుకుంటూ పది మందికి అన్నదానం చేస్తూ అవకాశం ఉన్నప్పుడు మీ ఉద్యోగ సద్యోగాలకు ఇబ్బందులు లేనప్పుడు ఇలా యాత్రలు చేస్తూ భగవద్ దర్శనం చేస్తూ హోమములు చేస్తూ నామస్మరణ చేస్తూ పవిత్రంగా జీవితం గడిపితే ఈ జన్మలోనే ముక్తి వస్తుంది. సన్యాసికి ఎన్ని జన్మలకు ముక్తి వస్తుందో గ్యారంటీ లేదట. ఇంత తేడా వచ్చినా సన్యాసి భ్రష్టుడు అవుతాడు. సన్యాసి ఆశ్రమంలో ఉన్నవాడికి దేని మీద కోరిక ఉండకూడదండి. కానీ ఎప్పుడొకప్పుడు కోరిక లేకుండా కలియుగంలో వాడికి ఎలా ఉంటుంది? పూర్వకాలంలో కూడా కొందరు భ్రష్టులయ్యారు, కానీ కలియుగంలో కొంచెం తొందరగా భ్రష్టత్వం పొందుతాం. మంచి హాయిగా ఏసీ ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేయాలనిపించవచ్చు, విమానం ఎక్కితే ఫస్ట్ క్లాసులో వెళ్ళాలనిపిస్తుంది, సొంత విమానం కొనుక్కోవాలనిపిస్తుంది, లేదా మంచి పరుపు మీద పడుకోవాలనిపిస్తుంది. ఎవడైనా మైసూరు పాకం నిజమైన నేతితో చేసినప్పుడు దిక్కుమాల డాల్డాతో కాకుండా ఘుమఘుములాడి నేతితో చేసినప్పుడు రేపు కూడా మైసూరు పాకం తండి అనిపించవచ్చు. ఒక ఆయన అయితే బుట్టతో తయారు చేసినటువంటి ఇడ్లీ కావాలని కోరుకునేవాడు, దాన్ని ఏదో అంటారు పనసాకులతో తయారు చేసి అందులో ఇడ్లీ పిండి పెట్టి దాన్ని శుభ్రంగా ఉడకబెట్టి అందులోకి వెళ్ళా కొత్త ఆవకాయ వేసి నెయ్యి వేసి పట్టుకురండి, అప్పుడే నేను పురాణం చెబుతానని వాడే. నాకు మతిపోయింది, ఇది లేకపోతే పురాణం చెప్పనన్నాడు ఆయన. ఒక ఆయన అయితే మరీ దారుణంగా సన్యాసుల్లో ఉన్నటువంటి నన్ను గృహస్థాశ్రమంతో వాళ్ళతో కలిపి పాంప్లెట్లో పేరేస్తారా, పద్మాకర్ గారి పేరు మొదలైనటువంటి వాళ్ళతో పాటుగా నా పేరు కూడా వేశారు కనుక ఈ పాంప్లెట్ను చూసి నేను ఉపన్యాసానికి రాను, మాకు స్పెషల్గా అద్భుతమైన పాంప్లెట్ ఇవ్వాలి, మమ్మల్ని సామాన్యులతో పోల్చకూడదు, అప్పుడు కానీ ఉపన్యాసానికి రాను అని 2005 ఒక ఆయన అన్నాడు. పాప ఈ పాంపులెట్ వేసిన వాళ్ళు హడిలిపోయి ఆయన రాకపోతే ఇబ్బందని మళ్ళీ కొత్త పాంపులెట్ వేయడానికి పరిగెత్తికెళ్ళి నానాయతన పడ్డారు. ఇక్కడ ఇప్పుడున్నంత టెక్నాలజీ కొంచెం లేని రోజులు అవి, అప్పటికింకా సెల్ ఫోన్లే కొత్త కొత్తగా కొనుక్కుంటున్న రోజులు. చివరికి ఆయన బతిమాలి కొత్త పాంపులెట్ వేసి ఊరంతా టమ్ముకేస్తే కానీ ఉపన్యాసానికి రాలేదండి. అంటే అందరూ కాదు ఒకళ్ళిద్దరే చెప్పేది. దానివల్ల ఏమవుతుందనమాట, ఈ కోరికలు ఎప్పుడైతే పెరుగుతాయో, నాకు కీర్తి కావాలి, ధనం కావాలి, ఆ స్వామి కంటే నేను గొప్పవాడని అవ్వాలి అని అనిపించినప్పుడు ఎందుకు పనికి రాకుండా భ్రష్టుడైపోతాడట. అదే గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఇక వేరే భ్రష్టత్వం లేదు, వాడు ఉన్నదే బురదలో. గృహస్థాశ్రమం బురదలో ఉన్నటువంటి వాడు కొత్తగా బురదలో పడేది ఏముండదు, ఎంత వరద వచ్చినా బురద కొట్టుకుపోతుంది తప్ప. అందులో ఉంటూ తామరాకు మీద నీటి బొట్టులో ఉండగలిగేటటువంటి వాడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. తామర పువ్వు నీటిలో పుడుతుంది, మట్టిలో పుడుతుంది, ఈ మట్టి దాని మీద వేసిన మట్టి అంటదు, నీరు దాన్ని అంటదు. అలాగే తామరాకు మీద ఎలా అయితే నీటి బొట్టు పడినా ఆ బొట్టు కిందకు రాలిపోతుంది తప్ప దాన్ని అంటదో, గృహస్థాశ్రమంలో ఉంటూ గృహస్థాశ్రమంలో ఉన్న స్వార్థములు కోరికలు తనని అంటకుండా ఉన్నటువంటి వాడు అత్యుత్కృష్టమైనటువంటి ముక్తి పొందుతాడట. అందుకనే కర్మ సన్యాసము కంటే కర్మయోగమే గొప్పది అన్నారు. అటువంటి కర్మయోగమును అనుభవించండి అని నారదుడు ఎంతోమందికి చెప్పాడు. అటువంటి యోగి మహానుభవుడు భక్త జయదేవుడు అంటే. అందుకే ఆయన అనుభవించి రాధారమణ మహర్షి ఆశ్రమంలో తన గురువుగారి ఆశ్రమంలో హాయిగా ఓ మర్రి చెట్టు కింద కూర్చుని జింక చర్మం పరుచుకొని దశావతార స్తోత్రం రాశాడు. స్తోత్రం రాసి ఆయనేమో కృష్ణుణ్ణి చూస్తూ పరవశించిపోయాడు. ఆయన్ని చూసి పరవశించిపోయి నృత్యం చేసి అలిసి ఆయన పాదాలు పట్టుకున్నది పద్మావతి. ఆయనకి ఈ ప్రపంచమంతా జగద్గురువు కనబడ్డాడు, ఈవిడికి ఈ గురువుగారే కనపడ్డారు. అది చాలా అపూర్వ భావనతో కూడినటువంటి స్తోత్రం అది. ఈ చరాచర జగత్తంతా ఒకప్పుడు జలప్రళయంలో లీనమైపోయింది. లయము అంటే కలిసిపోవుట, ప్రళయము బాగా కలిసిపోవుట, నీరంతా ఏర్పడిపోయింది. మీకు తెలుసుగా ప్రళయకాలం ఎలా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో పురాణాల్లో చాలాసేపు చెప్పాం. ముందు ఒక 100 పాటు ప్రళయకాలంలో నిప్పుల వర్షం కురుస్తుంది, నేలంతా ముందు వేడెక్కిపోతుంది. ఇప్పటికే భూతాపం పెరిగిపోయిందా లేదా మీరు చూస్తున్నారు కదా, పూర్వంలో లేదు ఇప్పుడు. ఇప్పుడు ఎక్కడ చూసినా వేడి పెరిగిపోయింది. చాలా ఆశ్చర్యపోతున్నారు అమెరికా వాళ్ళు కూడా,
మంచి మంచు ప్రాంతాల్లో కూడా ఇప్పుడు వేడి పెరిగిపోతుంది హఠాత్తుగా. దానివల్ల భయంకరమైన వరదలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి. ఇదంతా మనం కూడా తెచ్చుకున్న దరిద్రం. ఎప్పుడు ఎక్కడ చూసినా ఏసీ లేక ఎవరు ఉండలేకపోతున్నాం. ఈ ఏసీ మిషన్లు, ఆకాశంలో తిరిగే విమానాలు, ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ వల్ల తిరుగుతున్న కారులు, బస్సులు, వీటి నుంచి వచ్చే పొగలు, ఇవి సరిపోక ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రికల్ కుక్కర్లు, వీడు మొహం, ఇవన్నీ సంపాదించి సంపాదించి ప్రపంచమంతా భయంకరమైన తాపంతో నింపేస్తున్నాడు, వేడితో నింపేస్తున్నాడు. హిమాలయాలు కరిగిపోతున్నాయట. పూర్వంలాగా అక్కడ ఉండవలసిన చల్లదనం కూడా ఉండడం లేదు. భూతాపం చాలా పెరిగిపోయింది. అందుకనే బయట తిరగలేకపోతున్నాం మనం. పూర్వం వేసవకాలంలో బయట ఆరుబయట ఎంత హాయిగా పడుకునేవాళ్ళం అండి. ఇప్పుడు పడుకుంటే దోమలు కుట్టుతున్నాయి. ఇన్ని దోమలు ఎందుకు లేవనుకుంటున్నారు? కాలుష్యం వల్ల ఈ దోమలు పెరిగాయి. ఆ రోజుల్లో ఇంటి బయట నులక మంచాలు, మడత మంచాలు, అవి బుడత మంచాలు, నవారు మంచాలు వేసుకుని చక్కల విసనకర్త విసురుకుంటూ తెల్లవారులు కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవారు. ఇప్పుడు అసలు బయట ఎందుకు పడుకుంటాం? తెల్లవారులు ఆ దరిద్ర సీరియల్స్, ఆ సీరియల్స్ కొట్టుకు చచ్చిపోవడమే. వాడిని వీడు చంప, వీడిని వాడిని చంప, అందులో ముఖ్యంగా అత్తాకోడళ్ళు ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చంపుకోవాలి. ఒక భయంకరమైన మ్యూజిక్ పెడతాడు గుండె బద్దలు పోయేది. ఇప్పుడు కోడలు అత్తగారిని ఎలా చంపాలి? దానికి ఒక తుపాకీ సంపాదిస్తున్నమాట. కోడళ్ళకి తుపాకీలు ఎవరు ఇస్తున్నారో తెలియట్లేదు. మరి సీరియల్స్లో వచ్చేస్తాయి, కత్తులు వస్తాయి. అప్పుడు కోడలు కత్తి తీస్తూ ఉంటుంది. ఆ కత్తి తీసి అత్తను పొడుస్తుందో లేదో, అత్తనేమో పడుకుని ఉంటుంది, కోడలు కత్తి ఎత్తుతూ ఉంటుంది. వెనక నుంచి మూడు సార్లు అనమాట టుబుకు 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 అనేది మ్యూజిక్ పెడతాడు. ఆ మ్యూజిక్కి అదో మ్యాజిక్ అనమాట. అరగంట సేపు మా ఇంట్లో ఓ రోజున ఓ ముసలావిడ పెట్టింది ఈ సీరియల్. పెట్టకపోతే మా ఇంట్లో ఉండనంది. ఈ ముసలావిడ కోసం నేను నా కర్మకాల సీరియల్ చూడవలసి వచ్చింది, లేకపోతే నేను మా ఇంట్లో ఉండనంటుంది ఆవిడ. ఏమిటి ఇంతకీ ఆ అరగంటలో ఏం తేలదు? అత్తని కోడలు చంపుతుందో, కోడలు అత్తని చంపుతుందో, ఇద్దరు ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. చివరికి అది తేలలేదు. ఇంతలో వాడు వచ్చే వారం అంటాడు మళ్ళీ మళ్ళీ రేపు. ఆవిడ రేపు ఎప్పుడు అవుతుందో, అయ్యి బాబో అయ్యి రేపు అత్తగారు ఏమవుతుంది, కోడలు ఏమైపోతుంది, ఈలోపు ఈవిడ కోసం ఎవడు వస్తాడు, ఈవిడ ఈవిడ ఏమైపోతుందో తెలియదు. అందుకని ఏం చేసామో తెలుసా? మేము ఒక ఏడాది నుంచి మా ఇంట్లో అన్ని కనెక్షన్లు తీయించేసాను కావాలనే. దిక్కుమాలిన టీవీ పోయింది. ఆ పోయి టీవీ కనబడకుండా పోయి అప్పుడప్పుడు ఏదన్నా మంచి సినిమా, పాత సినిమా వస్తుందేమో, ఏమో అనుభవడదో, ఏదంటే పుండరీకుడి చరిత్ర, పాండురంగ మహాత్యం లాంటిది అని ఆ డొక్కు టీవీలోనే అప్పుడప్పుడు చూసేవాడిని. ఇంతలో మా శిష్యులు ఒకరు వచ్చి భోజనానికి వచ్చి కూర్చుని, గురువుగారు ఈ దిక్కుమాలిన టీవీలో వీరే సినిమా చూస్తారు, కొత్త టీవీ పెట్టారు మళ్ళీ. ఈ కొత్త టీవీ వచ్చాక కేబుల్ కనెక్షన్ తీసేసి పెట్టకపోతే ఇబ్బందిగా ఉంటుందన్నమాట. నేను ఎప్పుడో కానీ ఉండను, ఆవిడ చూడరు పెద్దగా. అప్పుడప్పుడు ఇంటికి వచ్చే చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళకి టీవీ లేకపోతే గురువుగారింటికి రావడం మానేస్తున్నారు. పోయినా మానేసిన వాళ్ళు బయట వాళ్ళు అయితే అనుకొచ్చాయి, చెప్పుకోలేని బంధుత్వం కలిగిన వాళ్ళు అయ్యి. ఇప్పుడు అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి టీవీ లేకపోతే ఎలా చెప్పండి? ఇప్పుడు మా అన్నగారు వదిన గారు వచ్చారనుకోండి, వాళ్ళకి టీవీ లేకపోతే ఎలాగా? సత్యనారాయణ మాస్టర్ వచ్చి కాసేపు కూర్చుంటే ఒక రెండు నిమిషాలే ఆయనకి వార్త చూడకపోతే, ఆ పూట కాఫీ తాగకపోతే ఆయనకేమో తల పట్టేస్తుంది. అయ్యే ఏమైపోతుంది ఏపీ, ఏమైపోతుంది తెలంగాణ అనిపిస్తుంది అయ్యే. కాబట్టి వీళ్ళ కోసమైనా మనం టీవీ పెట్టుకోవాల్సి వస్తుంది కాసేపు. అంటే సరదాగా ఆయన పేరు చెప్తే ఆయన ఏమో అనుకోరు కాబట్టి చెప్పాను, కానీ అందరికీ ఇదే గొడవ. ఈ మొత్తం ఒక 5 నిమిషాలు పురాణం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి వెళ్ళడంతో చూసేస్తారనమాట వాడు. ఇవాళ ఏమైంది భారత రాజకీయం, శ్రీలంక ఏమైంది, నీ శ్రీలంక ఏమైతే ఏమైంది, నీ లంక ఏమైందో చూసుకోక. ఇంక ఈ గందరగోళం ఎక్కువైపోతుందనమాట, మైదారి గందరగోళం. ఈ గందరగోళంలోంచి బయటపడి తిరిగి మళ్ళీ భగవత్ సంబంధమైన చూసే అవకాశమే లేకుండా అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందనమాట, ఈ టీవీలు, ఈ గందరగోళాలు ఇవన్నీ పెరిగిపోయి 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 వేడి ఎక్కువైపోవడం వల్ల ఇళ్లలో పడుకోవడమే తప్ప బయటకు వచ్చే అవకాశమే లేదు. ఇంకా 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 వీడిని చూసి వాడు, వాడిని చూసి వీడు, అందరిళ్లలో ఏసీయలేనండి. ఇప్పుడు అప్పుడు భూతాపం ఎంత పెరిగిపోతుంది. మా పీటర్ చుట్టుపక్కల వాళ్ళు ఒక్క ట్యాక్స్ కట్టాడు, వాడికి ఎవరికి కూడా అసలు పాన్ ఉండదు. పెర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటారు పాన్ అంటే, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కావాల్సిన కార్డు అనమాట. మనందరం కడుతున్నాం, వాళ్ళ దర్జాగా ఇళ్లలో టీవీలు ఉంటాయి, వాళ్ళకి అమ్మ ఒడి పథకం, నాన్న ఒడి పథకం, తాత మడి పథకం, బామ్మ మడి పథకాలు అన్నీ వాళ్ళకి. పాప వీళ్ళేమో ట్యాక్సీలు వీళ్ళు కడతాం, మేము కడుతున్నాం, నాకు వచ్చేదంతా అకౌంట్లో తప్పే ఉండదు కదా, చచ్చినట్టు కడతాం. వాళ్ళు హాయిగా కూర్చుని ఏ ఇంట్లో ఏసీ మిషన్, ఏ ఇంట్లో చూసిన టీవీలే. ఇవి కాక వారానికి ఒక రోజు కోడిగుడ్లు పథకం, వాళ్ళ కోడిగుడ్లుట. నాకు మతిపోయింది. బియ్యం ఇవన్నీ కూరగాయలు వాళ్ళకి ఫ్రీ. ఈ 10 మంది మనం కట్టే ట్యాక్స్తో వాళ్ళకి ఉచిత పథకాలు ఇస్తున్నారు. మరో శ్రీలంక దా తయారు చేస్తారు భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు అన్నమాట. కంపు పథకాలు అన్నమాట, అన్న పథకం, వదిన పథకం, మరదల పథకం, మరిది పథకం, గురువుగారి పథకం ఒక్కడి వడుకొని నాకు మమ్మల్ని వదిలేశారు. గురు పథకం ఏదన్నా ఉంటే మా అయితే అటు ఇటు చూసి ఎవడికి తెలియదు, 20 రూపాయలు అక్కడ వేసిపోతాడు వాడు, 10 రూపాయలు 10 రూపాయలు గురువుగారికి, వాడు కోడిగుడ్డుకేమో 100 రూపాయలు. నేను కళ్ళారో చూస్తాను, ఇందులో అబద్ధం అట్లా, చుట్టుపక్కలంతా చూస్తాను కదా, అంతా వాడు శుభ్రంగా హాయిగా ఉచితంగా ఇళ్ళు కట్టేసుకుంటున్నారు, ఉచితంగా అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి, ఇళ్లలో ఒక్కొక్కడికి 2 ఏసీలు, వంటింట్లో ఏసీ. ఇంత గందరగోళం పెరిగితే ఏమవుతుంది చెప్పాడు ఒకసారి, భూమి కాలుష్యం పెరక్క, అసలు ఒళ్ళుంచి పనిచేసేవాళ్ళు ఉన్నారా, వ్యవసాయం చేసేవాడు ఉన్నాడా, ఎక్కడ చూసినా రియల్ ఎస్టేటే, మొత్తం భూమండలం అంతా స్థలాలు అయిపోతే అన్నం ఎవడు పెడతాడు, లేకపోతే నా ఇతరుల మీద ఆధారపడి అక్కడి నుంచి బియ్యం తెచ్చుకుని ఆ దరిద్ర బియ్యం, ప్లాస్టిక్ బియ్యం చైనా నుంచి తెచ్చుకుని ఈ అనారోగ్యం తెచ్చుకున్నాం. ఇదంతా ఒక దరిద్రపు పార్టీ అనకూడదు కానీ 70 ఏళ్ళు భారతదేశాన్ని సర్వనాశనం చేసి పారేసింది. ఆ దరిద్రాన్ని పెంట పెట్టి ఇన్నాళ్ళకి మనం ఆ మంటలోంచి కొంచెం బయటపడ్డాం, దాన్నైనా బాగు చేసుకోండి. ఈ ఉచిత పథకాలకు లొంగకండి, మన హృదయ కమలం వికసించేలా చేయండి, చేస్తే ఇంకా కొంత బాగుపడతాం. భారతదేశం బాగుపడాలంటే కనీసం ఇంకొక 40-50 ఏళ్ళు అటువంటి మహానుభావులు, యోగులు పరిపాలించాలి తప్ప ఈ భోగులు, ఈ రోగులు మనకెందుకండి, ఈ దరిద్రులు అనకూడదు కానీ. ప్రపంచాన్ని సర్వనాశనం చేసి పారేస్తున్నారు ఉచిత పథకాలతోటి, చెత్త పథకాలతోటి. కానీ పూర్వకాలంలో చక్కగా ఏంటంటే హాయిగా వేసవకాలం వస్తే బయట పడుకునేవాళ్ళం, ఒక్క వేసవకాలం మాత్రమే వేడి ఉండేది, మిగతా కాలాల్లో ఏ ఋతువుల్లో ఏ ధర్మం ఉండాలో అది ఉండేది. అందుకని ఆ కాలం అంతా హాయి అయిన కాలం, పవిత్ర కాలం. ఇప్పుడు 2 కాలములు, 1 సమ్మర్, 2 సూపర్ సమ్మర్, వేసవి, మండు వేసవి. అటువంటి కాలంలో 100 ఏళ్ళు వర్షం కురుస్తుంది ప్రళయకాలానికి ముందు. ఏం వర్షం? నిప్పుల వర్షం అన్నమాట, గుండంలో పడిపోయినట్టుగా అయిపోతాం మనం. భూమి అంతా కాలి ఎర్రగా అయిపోతుంది, మండిపోతున్నటువంటి ఒక ఖగోళం, సూర్యగోళం అయిపోతుంది. ఖ అంటే సూర్యుడు, ఖగోళం అంటే సూర్యగోళం అయిపోతున్నట్టు భూమి కూడా. మీరు ఎవరైనా అలసాని పెద్దని మను చరిత్ర చదివారు కదా, అందులో చమత్కారమైన పద్యం రాశాడు ఆయన. హిమాలయ పర్వతే లేకపోతే ఈ మండిపోతున్న భూగోళం ఏమైపోయేది అన్నాడు ఆయన. విలయ కృశానుకీలముల వేడి మీ బోడి మీ మాలి వెల్మిడిన్ కలసిన భూతధాత్రి మరి క్రమ్మర రూపయి నిలిచి ఓషధుల్ మొలవగ చేయునట్టి నయమం ప్రతికల్పమునందు కాంచు ఈ చలిమల వల్ల ఉల్లసిలు చల్లదనంబును ఊనకుండినన్నంటాడు ఆయన. విలయ కృశానుకీలములు అన్నాడు ఆయన. ప్రళయకాలంలో అగ్ని ఎలా కురుస్తుందో చెప్పకుండా చెప్పాడు ఆయన. పైనుంచి దబ 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 కుండపోత కింద వర్షం కురుస్తుందిట. ఏం వర్షం? నిప్పుల వర్షం అన్నమాట. అగ్ని జ్వాలలు పడిపోతాయి, ఇంతంత పెద్ద పెద్ద నిప్పులు పడిపోతాయి. పూర్వం స్టీమ్ ఇంజన్లో నిప్పులు చూసారు, ఎర్రగా కణకండలాడుతూ కనపడేది, అలాంటి నిప్పులు కురుస్తూనే ఉంటాయట. ఒకరోజు 2 రోజులు కాదు, 100 రోజులు, 100 ఏళ్ళు కురుస్తుంది ఆ వర్షం. 100 ఏళ్ళు భూమి మీద ఎక్కడ చూసినా వర్షమే కురిస్తే, నిప్పుల వర్షమే కురిస్తే, అగ్నివర్షమే కురిస్తే, అప్పుడు భూమి మొత్తం ఏమైపోతుంది? కాలి 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 ఎర్రని నిప్పుగోళం అయిపోతుంది. అప్పుడు ఎవ్వరూ ఉండరు. పురాణం చెప్పడానికి నేనుండను, వినడానికి మీరుండరు. పెన్షన్ పెరిగిందా లేక మా పెన్షన్ కట్ చేస్తారా అనే టెన్షనే ఉండదు, ఎవరికి ఏ బాధ ఉండదు, మోకాళ్ళ నొప్పులు లేవు, తల నొప్పులు లేవు, మొత్తం బూడిదైపోయాం కదా, ఎర్రగా అయిపోయామన్నమాట. ఆ తదనంతరం ఏమవుతుంది మళ్ళీ? ఈసారి ఇంకో 100 ఏళ్ళు భయంకర వర్షం కురుస్తుంది. పుష్కలావర్తము సంవర్తకము ఇటువంటి మేఘములు భూమి మీద వర్షం దబ 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 కురిపిస్తాయి. ఆ వర్షమునకు ఈ చరాచర జగత్తంతా ములిగిపోతుంది. అసలు ఇంకెక్కడ భూమి అన్నది కనపడదు, అంతా సముద్రమే. అదనమాట ప్రళయపయోధి అంటే. ఆ ప్రళయకాలంలో ఈ సముద్ర జలంలో స్వామివారు ఒక చేపగా మారారట. చేపే ఒక ఓడలో ఉందన్నారు, మళ్ళీ వేరే ఓడని తగిలించుకోవడం పక్కన పెట్టండి, ఆయన ఓడను తగిలించుకొని ఓషధుల్ని కాపాడడం అనేది పక్కన పెట్టండి, ఆయన శరీరమే ఒక పెద్ద నావ అయ్యింది. ఆ నావ మీద, శరీరం మీద కొన్ని జీవుల్ని, కొన్ని విత్తనాలని పెట్టి కాపాడాట. అందులో ముఖ్యంగా ఆయన కాపాడింది ఏమిటి? 4 వేదాలు కాపాడాడు. ప్రళయకాలంలో వేదం అనే ఒక విజ్ఞానం నశించిపోతే మళ్ళీ సృష్టి చేసినప్పుడు ఆయనకు కూడా కష్టమే అవుతున్నట్టండి. సృష్టి చేయాలంటే తెలివితేటలు ఉండాలి, ఆ సృష్టి నిలబడాలంటే తెలివితేటలు ఉండాలి.
సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులు బ్రతకాలంటే ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని సృష్టించడానికి కూడా తెలివితేటలు కావాలి. అనేక రకములైన విజ్ఞానములన్నీ వేదముల రూపంలో ఉన్నాయి. వేదం అంటే కేవలం ఏదో భగవంతుడి నామస్మరణం చేయడం కష్టమా? అందులో సూర్యుని ఎలా ఉపయోగించుకోవాలి, అగ్నిని ఎలా ఉపయోగించుకోవాలి, పంచభూతాలను ఎలా ఉపయోగించుకోవాలి, విత్తనములలో ఏ విత్తనములు ఎలా ఉంటాయి. అందుకే ఆరికి నమ్మక చమకాల్లో కూడా గోధుమ ఆశ్చమే శ్యామాక ఆశ్చమే, శ్యామాకములని ఒక ధాన్యం ఉంది, ఒడ్లు. ఇవన్నిటిని ఎందుకు తలుచుకున్నారంటే ఇవన్నీ ఆ పరమాత్మ ఇచ్చాడు, వాటిని మళ్ళీ ఎలా మనం పునరుత్పత్తికి వాడుకోవాలి, పంట ఎలా పండించాలి, అన్నీ చెప్పారు అందులో. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే భూమి మీద పంటలు పండిస్తే అప్పుడు ఆ ఒడ్లు ధాన్యం దృఢత్వం కలిగిస్తాయి మనకి. సంవత్సరానికి రెండు పంటలు మూడు పంటలు చొప్పున ఎరువులు వేసి పండిస్తే ఆ తిండి తిన్న వాళ్ళకి ఒళ్ళంతా మండుతుంది, కళ్ళు మండుతాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, తిండి పెరుగుతుంది, కానీ తిండి వల్ల కండ ఉండదన్నారు. భూమికి విశ్రాంతి ఇవ్వాలని చెప్పారండి వేదాల్లో. దాన్నే మహాభారతం వంటి వాటిలో చెప్పారు, ఇష్టం వచ్చినట్టు భూమిని దున్నేయకూడదు, దానికి విశ్రాంతి ఇవ్వాలి అన్నారు. మీ శరీరానికి విశ్రాంతి ఇస్తున్నారా లేదా? 24 గంటలు ఎక్కడే కూర్చుంటే ఆ తర్వాత మీరు నేను ఇద్దరం ఉండం. కాబట్టి మధ్యాహ్నం పూటో సాయంత్రం పూటో కాసేపు పడుకుని లేస్తే అప్పుడు శరీరం మళ్ళీ మన స్వాధీనంలోకి వస్తుంది, మన మాట వింటుంది. మధ్య మధ్యలో శరీరానికి వ్యాయామం, తినడం ఎలాగో నిద్ర కూడా అటువంటిదే. విశ్రాంతి లేని శరీరం, అవిశ్రాంతంగా పనిచేసిన శరీరం క్షీణించి రోగగ్రస్తం అవుతుంది, ఆ శరీరం కొంతకాలానికి కూలిపోతుంది. భూమి కూడా అంతే, సారమంతా పాడైపోయేలాగా 24 గంటలు దున్నేయకూడదట. దేవీ భాగవతం, భాగవతం అన్నిట్లో చెప్పారండి ఈ మాట. వేదములలో ఈ విజ్ఞానం ఉన్నది. ఆ అపూర్వమైనటువంటి మంత్రములు మండలాలు ఒకసారి చూసుకోండి, వాటి అర్థం తెలియక వాళ్ళు మనం పట్టించుకోవట్లేదు కాబట్టి మనకి వేదం అంటే ఏమిటో తెలియటంలా. వేదం అంటే మానవుడు ఆనందంగా బతకడానికి పనికొచ్చే విజ్ఞానం ఇచ్చింది. శరీరం విడిచిన తర్వాత పరమాత్మని ఎలా పొందొచ్చో కూడా అందులో చెప్పారు. అందుకే వేదం అనే శబ్దములకు జ్ఞానం అని అర్థం అనమాట. అది ఒకటి రెండు కాదు, అనేక విశేషములైన జ్ఞానములతో కూడినది. ఈ వేదమే లేకపోతే పునఃసృష్టి ఉండదు. అందుకని విహిత వహిత్ర చరిత్రం అఖేదం అన్నారు. సక్రమంగా చేయబడిన ఒక అందమైన ఓడలా మారి ఈ వేదములను ఉద్ధరించి తిరిగి భూమిని యథాతథంగా తయారు చేశాడు. ఆ కథ చాలాసార్లు భాగవతంలో చెప్పుకున్నాం. ఈ చరాచర జగత్తంతా ప్రళయకాలంలో సముద్రంలో మునిగిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు కూడా గాఢంగా నిద్రలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు నిద్రపోతున్న బ్రహ్మగారి నోట్లోంచి వేదాలు బయటకు వచ్చేసాయి. గాఢంగా నిద్రపోవటం వల్ల వేదం అనే ఒక విజ్ఞానం సూక్ష్మ రూపం ధరించి సముద్రంలో కలిసిపోతుంది. కంప్యూటర్లో చిప్ ఎలా ఉంటుందో చూశారు కదా మీరు. అలాగే డేటా అంటారన్నమాట వేద విజ్ఞానం. బ్రహ్మగారు నిద్రపోతుంటే వేదాలు ఎవడో ఎత్తుకుపోతే ఆయన పుస్తకాలు దాచుకోవచ్చు కదా, కొత్తగా రాయొచ్చు కదా అని ఎవడో అన్నాడు. వేదములు అంటే మన వరకు కేవలం ఈ పుస్తకాలు కాదు, ఆయన మస్తకములో నిక్షిప్తమైన విజ్ఞాన రహస్యం అన్నమాట. కంప్యూటర్లో మనకు కావలసిన చిప్ ఎలా పెడతాము, అలాగే సెల్ ఫోన్లో ఎలా అయితే ఆ సిమ్ కార్డు పెడతాము, అలాగే ఆయన బుర్రలో కూడా వేదాన్ని ఒక చోట భద్రపరిచాడు. ఆ విజ్ఞానం నిద్రపోతున్నప్పుడు లోపల ఉండదట. ఆ నిద్రపోవడం ఎటువంటిది అనమాట, ఛార్జింగ్ అయిపోయిన సెల్ ఫోన్ లాంటిది. అందులో సిమ్ ఉంటుంది కానీ ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి పనిచేయదు. అప్పుడప్పుడు మా శిష్యులకు ఫోన్ చేస్తూ ఉంటానమాట. 6 నెలల తర్వాత మళ్ళీ ఎత్తి, గురువుగారండి నేను ఫ్లైట్లో ఇప్పుడు భువనేశ్వర్ ఎడుతున్నానండి, అందువల్ల ఛార్జింగ్ అయిపోయిందండి, అందువల్ల ఎత్తలేకపోయానండి, ఇప్పుడు మళ్ళీ ఎత్తానంటాడు. ఛార్జింగ్ అయిపోయింది అవునా? ఛార్జింగ్ లేకపోతే ఏమవుతుంది? సెల్ ఉంది కానీ ఆయన మాట్లాడలేడు, మనం మాట్లాడలేము. బోడి సెల్ ఫోన్కే ఛార్జింగ్ అయిపోతే మనం మాట్లాడలేకపోతున్నామే. అలాగే గాఢంగా నిద్రపోవటం వల్ల భగవత్ శక్తి అనే ఒక ఛార్జింగ్ దూరం అయిపోవటం వల్ల బ్రహ్మగారి నోట్లో ఉన్న వేద రహస్యం ఉందే, అది బుర్రలో నుంచి బయటికి ఒక సూక్ష్మ కాంతి రూపంలో బయటకు వస్తుంది. అదనమాట వేద రహస్యం అంటే. దీనిని నాశనం చేసే శక్తి ఆ రోజుల్లో సోమకుడు లేక హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడికి ఉన్నది. వాడు కంప్యూటర్లో వైరస్ లాంటి వాడు అనమాట. వైరస్ ప్రవేశిస్తే కంప్యూటర్ని ఎలా పాడు చేస్తుందో, అలాగే బ్రహ్మంతటి వాడిలో చేరి ఆయన నోట్లోంచి బయటకు వస్తున్న ఈ వేద విజ్ఞాన రహస్యాన్ని సూక్ష్మకాంతిని మింగి దాచగలిగే శక్తి పొందేటవాడు తపస్సు ద్వారా. ఆవరం కూడా బ్రహ్మ ఇచ్చేటవాడికి. బ్రహ్మగారి కోసం తపస్సు చేస్తే నువ్వు ఈ విజ్ఞానాన్ని నేను నిద్రపోతున్నప్పుడు అపహరించే వరం ఇస్తున్నాను అన్నాడు ఆయన. బ్రహ్మ నిద్రపోయినప్పుడు మాత్రమే అపహరిస్తాడు వాడు, మెలకుగా ఉంటే అపహరించలేడు. నిద్రపోతున్నప్పుడే కదా దొంగలు ఎవడన్నా వచ్చి పట్టుకుపోతాడు. కొంతమంది రైల్వే స్టేషన్లో నిద్రపోతుంటే వాడు బట్టలు ఎత్తుకుపోయేవాడు వాడు. అదృష్టం ఏంటంటే ఒక్క వస్త్రం తప్ప మిగతా ఎత్తుకెళ్ళాడు కాబట్టి ఇక జనం వాడిని చూడగలిగారు. ప్యాంట్ ఎత్తుకుపోయారు, చొక్కా ఎత్తుకుపోయారు, వాడికి తెలియలేదండి. స్టేషన్లో పడుకున్నాడు ప్లాట్ఫారం మీద గాఢంగా. చివరికి డ్రాయర్ తప్పేమీ లేదు. ఆ తర్వాత అప్పుడు మేము 1987 గుంటూరు నుంచి రోజు విజయవాడ వస్తూ హిందీ పండిట్ ట్రైనింగ్ విజయవాడలో మాచివరం డౌన్లో హిందీ కళాశాలలో చదువుకున్నాను అన్నమాట. హిందీ పండిట్ ట్రైనింగ్ వేయాలి. నేను చదవంది లేదు, చదివింది లేదు అన్నట్టుగా ఉంది నా బతుక్కి. ఎందుకు చదివితే ఏమో లాభం, నాకు పెన్షన్ లేదు, ఉద్యోగం లేదు. ఏమి చదువుకున్న వాళ్ళకి 60,000 70,000 వస్తాయి పెన్షన్. అదొక అదృష్టం. బాగా చదువుకున్న వాళ్ళకి రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఆయనకు వచ్చిందంటే అర్థం ఉంది, అవధాని గారికి ఆయనకు వచ్చిందంటే అర్థం ఉంది, రమణమూర్తి గారికి వచ్చిందంటే అర్థం ఉంది. అక్షరం కదండి కొంతమందికి, వాళ్ళకు కూడా పెన్షన్ అనమాట. నువ్వేం చేసావు అని అడిగాను, 7% ఏంటండి అన్నాడు వాడు. పోనీ ఆ 7% ఏటో అన్నావు కదా, 7% 7 చేస్తున్నాడు అనుకున్నాను నేను మొదట్లో. 7% ఏంటండి అన్నాడు. పోనీ ఏం చేసావు చెప్పండి, ఎక్కడో పనిచేసాడు గవర్నమెంట్ ఉద్యోగం, ఎలా ఇచ్చారా? మా వాళ్ళంతా అందులో ఉన్నారండి, నాకు రికమెండేషన్తో ఇచ్చేసారండి. వెళ్ళిన తర్వాత అందులోకి వెళ్ళాక 10th పాస్ అయ్యానండి. ఆ తర్వాత అలాగే ఏదో పాస్ అయిపోయాట మొత్తం మీద. 10th లేకుండానే ఉద్యోగానికి వెళ్ళి 10th పాస్ అయ్యి, ఇంటర్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి, ట్రైనింగ్ అయిపోయి ఏకంగా ఆఫీసర్ అయిపోయాడు. నేనేం అసత్యం అట్లేదు, దైవసాక్షిగా చెబుతున్నమాట. నేను మా తమ్ముడు ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన ఒక సంతకం పెట్టాలి, రెవెన్యూ ఆఫీసరు. ఆయన సంతకం పెట్టకపోతే అక్కడ ఏదో స్థానికమైన సర్టిఫికేట్ కావాలి కదా. మా తమ్ముడు అక్కడికి వెళ్ళాడు. వాడికి ఏమి అర్థం కాల, ఓ తోట పెడతాడు, ఇక్కడ కాదన్నాడు. మళ్ళీ ఆర్ఐ గారు వచ్చి ఇక్కడ కాదని కానీ మళ్ళీ అక్కడ కొట్టేశాడు. మరి ఎక్కడ పెట్టాలి? ఆయన ఎక్కడో చెబుతుంటే ఏ నాటితే అదే దేటి అన్నాడు. మళ్ళీ ఆయన ఎంఆర్ఓ గారు, సంతకం పెట్టాలి. ఆయనకి ఎక్కడ సంతకం పెట్టాలో తెలియదు. ఏమిటి, ఎవడికి పడితే వాడికి ఉద్యోగాలు ఇస్తే ప్రతిభ లేని వాడికి ఎలా ఉంటుంది? 100 సంతకాలు పెట్టి స్టాంపులు వేసి కొట్టేశాడండి. ఆ తర్వాత అంటాడు మళ్ళీ, పెట్టపెంట చీసేసినవి ఎక్కడ పెట్టినేటి అన్నాడు. పెంటపెంట చీసేసినవి ఎక్కడ పెట్టిన అన్నాడు. ఒక్కసారి మనకు హృదయం దుఃఖంతో నిండిపోతుంది అన్నమాట. కనీసం ఏం సంతకం పెట్టాలో తెలియదు. ఎవడికి పడితే వాడికి ఉద్యోగం ఇచ్చేశారు ఆ రోజుల్లో. అటువంటి వాడికి ఇప్పుడు 100,000 రూపాయలు పెన్షన్. ఇది కాక లంచాల, సంతకం పెడితే 100,000 రూపాయలు ఆ రోజుల్లో. అనుభవించారు మీరు కూడా చూడండి కావాలంటే. కొంతమంది డబ్బులు డబ్బులు లంచాలి లంచాలి లంచాలి, ఏదన్నా అంటే గొడవ, కేసులు పెట్టేస్తారు. మళ్ళీ వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఆ రోజుల్లో. వాడు ఏదైనా పొరపాటున ఏదైనా అన్నాడా కొంప మిలిగిపోవడం. ఏం దరిద్రంగా ఉంది ఈ దేశంలో, ఈ బతకడానికి లేకుండా అయిపోయేది. ఇష్టోదడు కంపు చేసి పారేశారు. భారతదేశాన్ని సగం సర్వనాశనం చేసేసినటువంటి ఆ పార్టీని తలుచుకుంటే నాకు ఎక్కడ లేని కసి వచ్చేసి నేనే పాశుపతాస్త్రం వేసి వాళ్ళందరినీ నాశనం చేసేయాలనుంటుంది. ఇంకా మాట్లాడతారు వాళ్ళు, పాకిస్తాన్తో చేతులు కలిపి ఇంకోటితో చేతులు కలిపి ప్రపంచం అంతా నాశనం చేసేస్తూ దేశం ముక్కలు ముక్కలు చేసి పారేశారు కదా. అన్నీ కుట్రలే ఎక్కడ చూసినా సరే. ఇంకా పార్టీని భూమి మీద ఉంచారంటే అది మనకి మహాపాపం అన్నమాట. వాళ్ళని పూర్తిగా సమాధి చేసి పారేసేయండి అంతే. ఒక దరిద్రుని మాత్రం ఉంచాడు, వాడు ఉన్నంతకాలం నరేంద్ర మోడీ గారికి ఏడవకలేదు. ఎందుకంటే వాడు మొహం చూసినప్పుడు అలా నవ్వుకుంటారు వాడిని. ఎలాగో వాడు బఫూన్ లాంటి వాడు కనుక, వాడు తప్ప మిగతా పార్టీలో ఎవడో లేకుండా ఉంటే సుఖం అనమాట. సింగిల్ మ్యాన్ అనమాట వాడు. గోవిందా, మళ్ళీ ఇంకోసారి గోవిందా, ఇంకోసారి గోవిందా. ఎందుకంటే పాపాత్మను ఉచ్చరించినప్పుడు గోవింద నామస్మరణ చేస్తే ఆ పాపం పోతుందిట. ఎవడు పడితే వాడు తలుచుకోకూడదు ప్రాణంలో. కానీ తప్పట్లేదు మరి, ఎందుకంటే దేశ భద్రత కోసం. అందుకని ఎప్పుడైనా తెలిసి కానీ తెలియక కానీ నీచ నామస్మరణం చేస్తే వెంటనే పరమ పవిత్రమైన గోవింద నామస్మరణం చేయాలి అన్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ విధంగా ప్రపంచమంతా ప్రళయకాలంలో మెలిగిపోయినప్పుడు బ్రహ్మగారిలో నిద్రపోతున్న బ్రహ్మగారిలో నుంచి వచ్చిన వేద జ్ఞానమును అపహరించే వరం పొందాడు హయగ్రీవుడు. వాడు దాన్ని తీసుకుని నీళ్లలోకి వెళ్ళిపోయాడు. ఈ వేద విజ్ఞానం మళ్ళీ తిరిగి బ్రహ్మగారికి రాకపోతే పునఃసృష్టి ఉండదు, సృష్టి సక్రమంగా సాగదు. అందుకని పరమాత్ముడు విష్ణువు ఒక మహామేన రూపం ధరించాడు, పెద్ద చేపగా మారిపోయాడు. ఆ చేపకి పైన కొమ్ము కూడా ఉంటుంది. ఈ కొమ్ము ధరించి వాడిని చీల్చి చెండాడేట. వాడేం సామాన్యుడు కదండో, ముష్టి దళిత గ్రావున్ హయగ్రీవునిన్ అని భాగవతం నవమస్కంధంలో పోతన గారు అన్నారు. పిడికిలితో కొడితే కొండలు పచ్చడైపోతాయట. కొండల్ని పిడికిటి పొట్టితో పచ్చడి చేసే శక్తి కలిగినటువంటి వాడు అటువంటి హయగ్రీవుడని పేరు కలిగిన రాక్షసుని సంహరించి మళ్ళీ వేద విజ్ఞానాన్ని భద్రపరిచేట ఆయన. అందుకని ఎప్పుడైనా వీరుంటే నవమస్కంధలో పద్యాలు చాలా బాగుంటాయి, చదవాలి. పోతర గారి భాగవతంలో నవమస్కంధ పద్యాలు చాలా గొప్పవి. ఆ కరటిందాకి వధించే ముష్టి దళితగ్రావున్ హయగ్రీవునిన్ అన్నారు. ముష్టి అంటే పిడికిలి. ఈ పిడికిలి చేత దళిత భిన్నము చేయబడిన, ముక్కలు చేయబడిన గ్రావున్, గ్రావం అంటే కొండ, కొండలు కలిగిన వాడు, కొండలు కూడా పిండి చేస్తాడు వాడు, అటువంటి హయగ్రీవుని సంహరించాడనమాట. సంహరించి తిరిగి వేద విజ్ఞానాన్ని ఇచ్చాడు. అటువంటి మేనావతారం ధరించిన, మత్స్యావతారం ధరించిన ఈశ్వర, జగదీశ్వర, కృష్ణ, నీకు జయము కలుగుగాక, నీవు జయించదవుగాక, నీకే శుభం కలుగుగాక అని మత్స్యావతారం గురించి వర్ణించాడనమాట. ఈ దశావతారాల్లో మొదటిది అది. ప్రళయపయోధి జలే ధృతవాన శివేదం విహిత వహిత్ర చరిత్ర మఖేదం కేశవా ధృత మీన శరీరా జయ జగదీశ హరే కృష్ణ జయ జగదీశ హరే. అటువంటి జగదీశ్వరుడు అయిన విష్ణుదేవ, కృష్ణ నీకు ధ్రువముగా జయము కలుగుగాక. ఈ 10 శ్లోకాలకి కూడా గీతములకి చివరి ధ్రువం అని ఒకటి పెట్టాడు ఆయన. అంటే తప్పక నీకు జయము కలుగుగాక అన్నాడు. ఇక రెండవ అవతారం, ఈయనది ఒక విచిత్రమైన వాణి అన్నాను కదా, అంత అవతారాన్ని ఒక ముక్కలో చెప్పాలి. అందులో ఒక అలంకారం ఉండాలి. నిరలంకారంగా ఏ అలంకారము లేకుండా ఏదో కవిత్వం చెబితే అది పెద్ద కవిత్వం అవుతుంది. చాలామంది ఎన్నో రకాలైన పాటలు రాయొచ్చు కాక, కానీ ఈ పాటకి అందం అన్నమాట. పాత పాటలో కొన్ని కొన్ని పాటలు విచిత్రంగా ఉంటాయి. కొన్ని కొన్ని సినిమాలో ఓ సుబ్బారావు, ఓ అప్పారావు, ఓ వెంకట్రావు, ఓ డిప్పారావు, ఎవరో 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 వస్తారంటే నువ్వు వస్తావా నువ్వు వస్తావా, అయినా కానీ రెడీ రెడీ, ఇదో పాట అండి. ఏది నిన్న రైల్లో వినిపించాడు ఒక ఆయన నాకు. ఆ ఇద్దరు పాపం తమిళనాడు చూస్తారట, చక్కగా మంచి పాట పెట్టుకున్నారు వాళ్ళు, చాలా మంచివాళ్ళు. అసలు తమిళనాడులో కొంతమంది గురువుగారి భక్తులు చాలా గొప్ప భక్తులు, వాళ్ళకి మేము అంత అన్నం కూడా పెట్టాం. అందులో ముందు నీవేనా అని అనుకులొచ్చినది పాట అందంగా వినిపించాడు. దాని కనుక అతను తన్నుకుని రెండో పాట వచ్చిందనమాట. ఇది పాట ఓ అప్పారావు ఓ వెంకట్రావు, ఇదే ఇంకేం లేదు. అసలు పాట పెట్టి చెప్పు నీళ్ళలో దూకి తెచ్చుకోవాలనిపించింది. అలా దూకేస్తే మళ్ళీ మీకు పురాణం చెప్పేవాడు ఉండడం ఆగిపోయాను. ఇలాంటి పాటలు పాటలు ఏమిటి అలాంటి గేయాలా? ఈయన దాంట్లో అపూర్వమైన భావన, అపూర్వమైనటువంటి గొప్ప అలంకారం లేకుండా అసలు ఏ పాట రాయడా. ఇందులో ఏమన్నారు, క్షితిరతి విపులతరే తవ తిష్టతి పృష్ఠే ధరణి ధరణ కిణ చక్రగరిష్ఠే కేశవాధృత కచ్చప రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. ధరణి అంటే భూమి, ధర ఎత్తడంలో ధరించడంలో నీ అంత గొప్పవాడు మరొకడు లేడు. ధరణి ధరము అంటే మళ్ళీ కొండ అని ఒక అర్థం. నిజానికి కూర్మావతారంలో ముందు భూమిని ఎత్తాడు ఆయన. మన అందరం అనుకున్నట్టుగా మందర పర్వతాన్ని ఎత్తడం కోసం కూర్మావతారం ఎత్తాలి, ఎందుకంటే మందర పర్వతం ఎత్తాలంటే బలి చక్రవర్తి దాకా ఆగాలి, అవునా? అప్పటికి వామనావతారం దాకా వెళ్ళాలి, నరహరి అయిపోవాలి. కానీ రెండవ అవతారంలో చెప్పారే కచ్చప రూపం. కారణం ఏమిటి? పూర్వం ఈ చరాచర జగత్తంతా జగత్ ప్రళయంలో కలిసిపోయింది, అప్పుడు మత్స్యావతారం ఎత్తాడు ఆయన. తిరిగి భూమి పైకి లేచింది. ఈ భూమి పైకి లేచినప్పుడల్లా నీళ్ళలోకి దిగిపోతూ ఉండేది మళ్ళీ. అప్పుడు వెంటనే లక్ష యోజనముల వైశాల్యము కలిగిన ఒక మహాకూర్మంగా మారిపోయాడు, తాబేలుగా మారిపోయాడు. అప్పట్లో తాబేలుకి వీపు మీద చిప్పలు ఉండేవి కాదట. మీరు తాబేలు చూశారు కదా, ఇంతంత ఇంతంత స్క్వేర్ టైపులో మచ్చలు ఉంటాయి, అవునా? విడదీయబడినట్టుగా ఏదో భూమిని ప్లాట్లు చేసి అమ్మినట్టుగా ఉంటాయన్నమాట. విమానంలో చూస్తే ఇలా ప్లాట్లు కనపడతాయి, చుట్టూత గోడ కట్టినట్టుగా. అలాంటి ముద్రలు లేవు, కేవలం నున్నని వీపుట. ఈ నున్నని వీపుతో లక్ష యోజనముల వైశాల్యము కలిగినటువంటి ఒక కూర్మంగా మారి ఈ భూమిని పైకెత్తాట. భూమి ఎప్పుడు గర్రమని తిరుగుతూ ఉంటుంది పైన. అలా భూమి పైన తిరుగుతూ ఉంటే ధరణి ధరణ కిణ చక్ర గరిష్టమైందట శరీరం. కిణము అంటే గాయం. భూమి గిర్రం తిరగడం వల్ల వీపంతా కాయలు కాచింది, ఇంతంత గాయములు ఏర్పడ్డాయి.
ఆ గాయముల మచ్చలు పైన ఉండిపోయేట. ఆ మచ్చల వల్ల తాబేలికి పైన చెప్పలు విడిపోయాయిట. మీరు ఎప్పుడో ఈసారి చూడండి కొంచెం, లేదా తాబేలు బొమ్మ అయినా చూడండి, దాని మీద చిన్న చిన్న మచ్చల మచ్చల కింద విడిపోయి ఉంటుంది. ఆ మచ్చలు ఎందుకు వచ్చాయంటే పైన భూమిని మోయటం వల్ల, అది గిరగిరా తిరగటం వల్లట. అది మామూలు క్షిత అతి విపులతరే పృష్ఠే తిష్టతి. ఎంతో విశాలమైన విష్ణుమూర్తి యొక్క తాబేటి వీపు మీద ఇంత భూమి గిర్రం తిరిగింది. ఆయన వీపు మామూలుదా, మన వీపు అయితే చిన్న వీపు, ఆయన వీపు లక్ష యోజనముల వైశాల్యం కలిగిన వీపు. అంత పెద్ద వీపు ఉంటే కానీ ఇంత భూమిని మొయలేడు. భూమిని ఎవడ పెడితే వాడు ఏమొస్తాడు, ఇలాంటి వాడు భూమి మీద భూమిని ఏమొస్తాడు, గట్టిగా బకెట్ మొయలేడు. మహావైశాల్యము కలిగినది నీ వీపు, అటువంటి నీ వీపు మీద ఇంత వైశాల్యం కలిగిన భూమిని మోసావు. ఆ భూమి నీ వీపు మీద గిర్రం తిరిగింది, తిరగడం వల్ల గాయములు ఏర్పడ్డాయి, ఆ గాయములు మత్సల రూపంలో అలా ఉండిపోయాయి శాశ్వతంగా. అలా నీ వీపుకి గాయములైనా నీ కాయము మీద ఖాయంగా భూమిని మోసావు, భూమి కోసం ఎన్ని కష్టాలు అనుభవించావు, భూమిని రక్షించావు. అలా కచ్చప రూపం ధరించిన శ్రీమన్నారాయణ నీకు శుభము కలుగుగాక. భూమిని మొయ్యడం కోసమే కూర్మావతారం ఎత్తావు, కూర్మరూపంతో భూమిని మోసావు, మొయ్యడం వల్ల వీపంతా కాయలు గచ్చిపోయింది, ఆ మచ్చలు ఉండిపోయాయి, ఆ గాయముల మచ్చలు అలాగే ఉండిపోయాయి శాశ్వతంగా. అందుకే తాబేలు చూస్తే మచ్చలు కనబడతాయి. ఆ మచ్చలు చూసినప్పుడల్లా భూమిని రక్షించడానికి నువ్వు ఎంత కష్టపడ్డావు స్వామి, ఇష్టపడ్డావు వాటికి అనిపిస్తూ ఉంటుంది. అలాంటి మచ్చలతో కూడిన విశాలమైన పృష్ఠము కలిగిన కూర్మరూపము ధరించిన శ్రీమన్నారాయణ నీవు జయమును పొందదవుగాక. రెండవ అర్థం ధరణిధరణకిర చక్రగరిష్ఠే. రెండవసారి మళ్ళీ కూర్మ అవతారం ధరించావు, మందర పర్వతాన్ని వీపు మీద ఎత్తావు, అప్పుడు కూడా మందర పర్వతం గిర్రు గిర్రం తిరిగింది కదా. పెద్ద పర్వతం అది మందర పర్వతం అంటే. ఆ పర్వతానికి వాసుకిని కవ్వపుత్రాడు చేశారు, దాన్ని సముద్రంలో వేశారు. దేవతలు తోకని పట్టుకుని, రాక్షసులు పడగలు పట్టుకుని పాలసముద్రం చిలికారు. అప్పుడు ఆ పర్వతం నీళ్లలోకి దిగిపోయింది. అప్పుడు మళ్ళీ రెండోసారి ఏం చేశాడు ఈయన, లక్ష యోజనముల వైశాల్యం కలిగినటువంటి శరీరం ధరించి పర్వతం పైకెత్తాడు. ఈ పర్వతం వీపు మీద గిర్రం తిరిగిపోతుంది కదా, ఊ పటా 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 కవ్వం తిప్పినట్టుగా ఆ కొండను తిప్పుతూ ఉంటే ఆ కొండల మీద ఉన్న బండలన్నీ వీపుకు గుచ్చుకుని కాయలు కాచి మచ్చలు ఏర్పడిపోయాయి. అయినా సహించావు, ఈ భూమండలాన్ని రక్షించడం కోసం మందర పర్వతాన్ని వీపు మీద పెట్టుకున్నావు, దేవదానవుల్ని కాపాడావు, విషం అందులోంచి వస్తే కాపాడావు, అమృతం వచ్చేటట్టుగా అనుగ్రహించావు, ఈ విధంగా మందర పర్వతమును కూడా వహించావు, అటువంటి నీకు జయముగలుగ్గాక. రెండు అర్థాలు వచ్చేలాగా ధరణి ధరణకిన చక్రగరిష్ట అంటే ఏకకాలంలో భూమిని మోసావు ఒక అర్థం, ధరణి ధరణము అంటే రెండో అర్థం ఏమిటి, ధరణీధరమన్నా ధరణి ధరణమన్నా ధరణి శబ్దం ఇకారంతో ఈకారంతో ఉంది కనుక కొండ అని కూడా అర్థం అనట. భూధరములాగా కొండని ఎత్తావు, భూమిని ఎత్తావు, ఎక్కడ ఒక్క అర్థం కాదు, అందులో రెండు మూడు అర్థాలు ఉంటాయి. రెండోది ఏమిటి, యోగ అర్థం ఉన్నది ఇందులో. మీలో ఎవరైనా గురువుగారు జపం చేసుకుంటున్నప్పుడు మా పీఠంలోనో లేకపోతే హైదరాబాద్లోనో చూసి ఉంటారు, ఒక ఆసనం ఉన్నది, ఆసనమును కూర్మాసనం అంటారు. ఆసనమంత్రస్య కూర్మహ, అది గాయత్రి మంత్రానుష్ఠానం చేసిన వాడు కూడా అంత తెలుసు, కూర్మో దేవత. ఆసనమునకు కూర్మము ఒక దేవత. విష్ణుమూర్తి మనం కూర్చునే ఆసనంలో ఆవహించుకుని శ్రీమన్నారాయణం ఆవాహయామి స్థాపయామి పూజయామి అని ఆసనంలోకి విష్ణువుని ఆవాహన చేసి దాని మీద కూర్చుని జపం చేస్తే ఆ జపం 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. అందుకనే భక్తులు నా కోసం చక్కగా కూర్మ రూపంలో ఉన్న ఒక ఆసనం చెక్కతోటి, అది కూడా మేడి చెక్కతో కొందరు తయారు చేసి ఇచ్చారు. అటువంటి ఆసనం మీద కూర్చుని కాసేపు జపం చేస్తే ఇంక వాడికి పునర్జన్మ ఉండదు, వాడు నరకానికి వెళ్ళాడు. అందుకే ఆసన మంత్రస్య కూర్మో దేవత సుతలం చందహ అని ఒక మంత్రం ఉన్నది, అదంతా ఇప్పుడు అనవసరం ఇక్కడ వేదిక మీద చెప్పక్కర్ల. కూర్మ ఆసనం మీద కూర్చుని చేసేటటువంటి యోగాభ్యాసము మంత్ర అనుష్ఠానము అపూర్వ ఫలితం ఇస్తాయి, యోగిని చేస్తాయి మనిషిని. యోగులు ఏం చేస్తారన్నమాట, తనను తాను భూమిగా ఆవాహన చేసుకుంటారట, నేనే భూమిని అనుకుంటాడు. అప్పుడు వాడికి ఏమవుతుందన్నమాట, స్థిరత్వం వస్తుంది, ఓర్పు వస్తుంది. జపం చేయడానికి ముందు ఏం కావాలి, ఓర్పు కావాలి. జపం చేసేవాడికి కోపం రాకూడదండి,
నేను జపం చేసుకుంటున్నాను, డిస్టర్బ్ చేయకండి అన్నాడా? వాడికి జపం ఏం చేస్తున్నటువంటి ముఖం? జపం చేసేవాడికి కావలసిందే ఓర్పు. కొందరు సంధ్యావందనం మొదలెడతారు, ఇక భార్యని తిట్టేసి కొడుకుని తిట్టేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ గయమని, ఏదో మనవరాల మీద కొంచెం ప్రేమ ఉంటే ఆవిడని తిట్టారనుకోండి, మిగతా వాళ్ళందరినీ తిడుతూనే ఉంటారు. వాడికి ఎంతసేపు పక్క వాళ్ళని తిట్టుకుంటూనే జపం చేస్తారు. ఇక వీడికి అసహనంతో ఉంటే ఆ జపం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. అందుకని ఏం చేయాలట? ఆసనంలోకి కూర్మమును ఆవాహన చేయాలి, తాబేలును ఆవాహన చేయాలి, తనలోకి భూమిని ఆవాహన చేసుకోవాలి, కూర్చుని పద్మాసనం వేసుకోవాలి. ఏ ఆసనం వేసుకోవాలి? పద్మాసనం వేసుకోవాలి. ఎడమ చేతి మీద కుడి చేతిని పెట్టుకోవాలి. పెట్టుకుని గురువిచ్చిన మంత్రాన్నో లేక మంత్రానుష్ఠానం చేయకపోతే యోగ తత్పరుడై అన్నీ విడిచిపెట్టి శూన్యంలోకి వెళ్ళిపోయి కేవల ధ్యానంతో అక్కడ కూర్చోవాలి. అటువంటి వాడు ఈ జన్మలోనే తరిస్తాడు. అదనమాట, క్షితిహి అతి విపులతరే తవ పృష్టి శ్రీమన్నారాయణ, నువ్వు కూర్మాసన రూపంలో ఉంటావు, అప్పుడు నీ ఆసనం, నీ వీపు విశాలంగా ఉంటుంది. కూర్చునేటటువంటి సాధకుడు క్షితిహి తానే భూమి అయిపోతాడు, భూమి వలె ఓర్పుగా ఉంటాడు. మనస్సు అన్ని చోట్లకి భూమి గుండ్రంగా తిరిగినట్టు తిరుగుతుంది, అయినా దాన్ని అదుపులో పెడతాడు, పెట్టి నీ వీపు మీద కూర్చుని తపస్సు చేస్తాడు. అలా తపస్సు చేసేటటువంటి వాడి మనస్సులో వచ్చే ఆలోచనలన్నీ విష్ణువుకి చెందుతాయిటండోయ్. భగవంతుడి మీద మనస్సులు అగ్నం చేసి కూర్మాసనం మీద కూర్చుని తపస్సు చేసేవాడి మనస్సులోకి పొరపాటు చెడ్డ ఆలోచన వచ్చిందంటే ఈ చెడ్డ ఆలోచన ఎవరు స్వీకరిస్తారు? ఆసనం విష్ణువే గనక ఆయన స్వీకరిస్తాడు. ఈ పాపాత్ముడి పాపపుట ఆలోచనలు ఆయన వీపు మీద గాయములైపోతాయట, కిణచక్రాలు అయిపోతాయట, గాయములైపోతాయట. ఆ గాయములు కూడా స్వీకరించి, పోన్లే, వీడు నన్నే ఆవాహన చేశాడు, నా మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు, వీడి పాపాలు వీడి ఆలోచనలు అన్నీ నేను స్వీకరిస్తాను, వీడికి మాత్రం మోక్షమిస్తాను అని ఆ గాయములు తాను భరించి వీడిని అనుగ్రహిస్తున్నట్టు ఆయన. అటువంటి వాడిని కచ్చపము అంటారు. కచ్చపము అనే శబ్దమునకు యోగాభ్యాస తత్పరులను అనుగ్రహించేటటువంటి దేవతారూపమని కూడా పేరు అనమాట. అలా యోగులను అనుగ్రహించే కచ్చప రూపం ధరించిన వాడా, కూర్మరూపం ధరించిన వాడా శ్రీకృష్ణ యోగేశ్వర, నీకు జయముగలుగుగాక అన్నాడు. ఇక మూడవది తీసుకొచ్చారు. శ్రీమన్నారాయణుడు వరాహావతారం ఎత్తాడు. తెల్లని రూపం అది, మామూలు తెల్లని రూపం కాదు, స్వచ్ఛమైన తెలుపు. వెన్నెల, చంద్రుడి యొక్క వెన్నెల ఇటువంటివేవి ఆయన తెల్లదనాన్ని ఏమాత్రం తక్కువ చేయలేవు. నిజానికి వెన్నెల చాలా తెల్లగా ఉంటుంది, పాలసముద్రం తెల్లగా ఉంటుంది, శివుడు తెల్లగా ఉంటాడు, బలరాముడు ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు, వాసుకి తెల్లగా ఉంటాడు, సరస్వతి తెల్లగా ఉంటుంది, మల్లెపువ్వులు తెల్లగా ఉంటాయి. ఇంత తెల్లదనం కూడా ఆయన రూపం ముందు వెలవెలబోయాయిట, అంత తెల్లగా ఉంటాడు ఆయన. అందుకే ఆయన శ్వేత వరాహము అన్నారు. ఈ వరాహ రూపంలో రెండు కోరలు ఉన్నాయి ఆయనకి, కోరలు ఇంకా తెల్లగా ఉన్నాయి. ఈ కోరల మీద సముద్రంలో మునిగిపోయినటువంటి భూమిని పైకెత్తాడు ఆయన, పైకి తీసుకొచ్చాడు. నీళ్లలోంచి పైకి వచ్చినప్పుడు ఆయన కోరల మీద ఉన్నదట, రెండు కోరల మీద లేదండో, ఒక కోర చివర ఉందిట భూమి. ఆయన కోరలు ఎంత పెద్దవంటే ఆ కోరల మీద ఇలాంటి గ్రహాలు ఎన్నైనా ఉంటాయి, అందులో ఒక కోర చివర భూమిలో నిలబడిపోయిందిట. ఆ దృశ్యం ఎలా ఉందో తెలిసినట్టు చూడడానికి, ఆకాశంలో పూర్ణిమ నాడు చంద్రుడు ఉదయించాట. ఆ చంద్రుడిలో ఏం కనపడుతుంది మనకి? చిన్న మచ్చ కనపడుతుంది, అస్పష్టంగా ఒక మచ్చ కనపడుతుంది. చంద్రుడిలో మచ్చలో ఉందట ఆయన కోర మీద భూదేవి. కోరేమో తెల్లగా ఉందండి, భూమి ఏమో మట్టి కదా నల్లగా ఉంటుంది. ఇంత మట్టి కూడా కోర చివర అతుక్కుపోయి ఇంత పిసర కింద ఉండి చంద్రుడి యొక్క రేఖలో, కోర ఎలా ఉంటుంది, చంద్రబింబం కూడా కాదు, జాబిలి రేఖ, ఆ జాబిలి రేఖలో ఉన్నటువంటి చిన్న మచ్చవలే కనపడుతోందంటే ఎంత పెద్ద కోర, భూమి ఎంత చిన్నదైపోయిందో ఆలోచించండి. అసలు ఎంత గొప్ప ఊహది. వసతి దశన శిఖరే ధరణి తవ లగ్న శశిని కలంక కళేవ నిమగ్న కేశవాధృత సూకర రూప జయ జగదీశహరే, జయ జగదీశహరే. శశిని చంద్రుని యందు కళంక కళ ఇవ మచ్చలాగట, మచ్చ కూడా అట్లా, కళంకం ఒక కళట, ఆ కళవలే మగ్న, అందులో పూర్తిగా లీనమైపోయింది, కలిసిపోయింది. చంద్రుడిలో చిన్న మచ్చ కనబడి కనబడకుండా అందులో కలిసిపోతుంది. అలాగే నీ కోర చివర, కోర మీద లేదు అందుకే, ఏమని కోర చివర అన్నారు అండి. దశన శిఖరే, దశనం అంటే కోర, కోర యొక్క చిట్ట చివరి భాగం శిఖరం. శిఖరం అంటే ఏంటనమాట, చిట్ట చివరి కొండకి పైనుండి అగ్రభాగమును శిఖరం అంటారు. పర్వతాగ్రమే శిఖరం అని పిలువబడుతుంది. పర్వతానికి చిట్ట చివర అంచు ఎలా ఉంటుందో కోరకి చివర అంచు ఎలా ఉన్నది, అటువంటి దాని మీద నువ్వు భూమిని నిలబెట్టావు. ఆ భూమి చంద్రుడిలో, చంద్రుడి రేఖలో చిన్న మచ్చవలే ఉన్నది. అనగా విశ్వవ్యాపకమైన నీ రూపం ముందు భూమి కూడా అంత చిన్నదైపోయింది అనమాట. దాన్ని ఎలా మోస్తున్నావు, అది నీకు అందం తెచ్చిపెట్టింది, అది కూడా అందమే కదా ఆయన మోస్తూ ఉంటే. అలా ఆనాడు భూమిని ఉద్ధరించావు. నీకు భూమిని ఉద్ధరించడం పెద్ద కష్టమా, సులభం సుమా అని చెప్పడం అనమాట. భూమిని అలా ఉద్ధరించి మమ్మల్ని కాపాడావు, తద్వారా అలంకారం పొందావు నువ్వు. ఇలా శూకర రూపం ధరించిన కృష్ణ నీకు జయము కలుగుగాక. అవతారంతో హిరణ్యాక్షుడిని సంహరించేవన్నీ అందులో నిగూఢంగా చెప్పకుండా చెప్పేశాడు అన్నాడు. మొత్తం కథ అంతా చెప్పక్కర్లేకుండా రెండు ముక్కల్లో చెప్పేశాడు. వరాహ రూపం ధరించడం, హిరణ్యాక్షుడిని సంహరించటం, భూమిని పైకి తీసుకురావటం, భూమిని ఉద్ధరించటం, ఇలా ఉద్ధరించి తిరిగి ఇంతమందిని సృష్టి చేసి బ్రహ్మగారు కాపాడడానికి అనుగుణంగా భూమిని అమర్చిన నీకు శుభము కలుగుగాక. అక్కడికి మూడో అవతారం అయింది. ఇక నాలుగో అవతారం ప్రహ్లాద చరిత్ర. ప్రహ్లాదుడు ఇక్కడ అక్కడ అని కాకుండా ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసిన పరమభాగవతోత్తముడు ఆయన. ఆయన చేసినంత భగవన్ నామస్మరణం మనం చేయలేం కూడా. నారదుడు ఎప్పుడు చేస్తూ ఉంటాడట. ఆ నారదుడి కంటే ఇంకొక ఆకు ఎక్కువ చదివాడు ఆయన, ఏడాకులు ఎక్కువ చదివాడు. పానీయం బుల్లు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్ష్యంపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏ తద్విశ్వము భూవరా. నారదుడు అన్నాడు ఈ మాట, ధర్మరాజుతో అన్నాడు ఈ మాట. నాయన ధర్మరాజా, ప్రహ్లాదుడి భక్తిని ఏమని వర్ణించగలుగుతాం? ఆయన మంచినీళ్ళు తాగుతున్న పానీయాలంటే కేవలం మంచినీళ్ళే కదలండి, రకరకాల డ్రింక్స్ తాగుతారు కదా. ఇప్పుడు మనవాళ్ళు ఎలా అయితే యాపిల్ జ్యూస్, ఆ జ్యూస్, ఈ జ్యూస్, ఈ జ్యూస్ తాగుతున్నట్టుగా ఆయన కూడా ఎన్నో తాగాడు. ఈ పానీయములు త్రాగుతున్నా ఓం నమో నారాయణాయ అన్నాడు. కుడుచుచున్ తింటున్నప్పుడు కూడా, మైసూరు బజ్జీ తింటున్నప్పుడు, కట్టుపొంగలు తింటున్నప్పుడు, సాంబార్ నంచుకుంటున్నప్పుడు, ఏం తింటున్నా సరే నారాయణ నారాయణ అంటూనే ఉన్నాడు. భాషింపుచున్ మాట్లాడుతుంటే కూడా లోపల లోపల నామస్మరణం సాగిందిట. సాధారణంగా మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు భగవన్ నామం చేయలేము, ఆయన అప్పుడు కూడా నామస్మరణ చేశాడు. అంటే మాట్లాడుతూనే ఉన్నాడు, లోపల మాత్రం మంత్రస్మరణ చేస్తూనే ఉన్నాడు. హాస నవ్వుతున్నప్పుడు కూడా భగవన్ నామం చేశాడు. ఏవేవో పనులు చేశాడు, అప్పుడు భగవన్ నామస్మరణమే చేశాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిద్రపోతున్నప్పుడు కూడా భగవన్ నామస్మరణం చేశాడు. ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన గుండె దగ్గర చెవి పెడితే లోపల గుండెకాయ లబ్డబ్బని కొట్టుకోకుండా ఓం నమో నారాయణాయ అనేదిట. ఎవరు చేయగలరు ఇలాగా? నిద్రాదులు చేయుచున్ ఇక తిరుగుచున్ అటు ఇటు తిరుగుతున్నప్పుడు, లక్ష్యంపుచున్ చూస్తున్నప్పుడు కూడా భగవన్ నామస్మరణం చేశాడు. సంతత అంటే ఎల్లవేళల శ్రీనారాయణుని పాద పద్మములను మనస్సులో పెట్టుకుని ధ్యానించి 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 తానే విష్ణు అయిపోయాడు. ప్రపంచం మరిచిపోయాడు ఆయన, ఈ విశ్వం అంతా మరిచిపోయాడు. అంతటి భక్తుడు అటువంటి వాడిని హిరణ్యకశిపుడు, విష్ణు ఎక్కడున్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడు అంటే ఉన్నాడు అన్నాడు ఆయన. ఆ స్తంభం పగలగొట్టగానే అందులోంచి బయటకు వచ్చాడు. అప్పుడు ఆయన చేతులు ఎలా ఉన్నాయట, తామర పువ్వుల్లో ఉన్నాయట. ఆ తామర పువ్వుల మీద గోల్డ్ ఎర్రగా మెరిసిపోతున్నాయట, ఎర్ర తామర పువ్వుల్లో ఉన్నాయట గోల్డ్ కూడా. ఆ గోళ్ళ చివర హిరణ్యకశిపుడు నిలబడిపోయాట. ఒక గోరు, మనం అనుకున్నట్టుగా గోళ్ళతో పూర్తిగా చీల్చక్కర్లేదట, ఈయన ఇంకొచ్చి చమత్కారం చేశాడు. గోరుతో పైకెత్తాట వాడిని. అది ఎలా ఉందంటే తామర పువ్వు మీద నెత్తుటితో తెలిసినటువంటి భృంగము వలె ఉందిట. భృంగం అంటే తెలుసు కదా, తుమ్మెద. తుమ్మెద
ఎలా నిలబడిపోతుందో తామర పువ్వు మీద అలా నిలబడిపోయిందిట. ఆయన చేతులు తామర పువ్వులా, గోళ్ళు తామర పువ్వు యొక్క రేకుల్ట. ఆ రేకు పైన అంత పెద్ద హిరణ్యకశిపుడి యొక్క శరీరము నెత్తుడితో తెలిసి ఎర్ర తామర పువ్వు రేకులాగా చివరి నిలబడిపోయింది. అంత దౌర్భాగ్యుడు నీ దగ్గర ఆఫ్టర్ ఆల్ ఒక రేణువులా నిలబడిపోయాడు అని చెప్పాడు ఆయన. తవకర్ర కమలవరే నఖమద్భుత శృంగం దళిత హిరణ్య కశిపు తను భృంగం కేశవాధృత నరహరి రూప. అసలు వాడి శరీరం చీల్చబడిన హిరణ్యకశిపుడి శరీరం ఒక భృంగమై గోరు అనేటటువంటి చివరి భాగంలో తామర పువ్వుల్లాంటి చేతుల గోరి చివరి భాగంలో నిలబడిపోయింది. అసలు ఎవడు నిలబెట్టగలడు? మీరు ఒకసారి ఆలోచించండి. గోటితో నేను ఎత్తుతానంటాడు, ఎవడని ఎత్తగలడా? గట్టిగా కళ్ళదోడు పెట్టి ఎత్తలేం. గోటితోటి ఎత్తితే చేతులు లాగేస్తున్నాయి వాళ్ళ. పుస్తకాలు మొయలేకపోతున్నారు, సామాన్లు మొయలేకపోతున్నారు. నా దగ్గరికి రావడానికి ముందు నా శిష్యులకు ఆ సామాను మోసేవారు, ఇప్పుడు వాళ్ళకి సుకుమారతనం వచ్చింది. అందుకని దాని ఏంటంటే రైల్వే స్టేషన్లో సామాన్లు మోయడానికి ట్రాలీ మాట్లాడండి గురువుగారు అంటున్నారు. ఇప్పుడు సామాన్లు కూడా మోయలేకపోతారు, గురువుగారి దగ్గర వచ్చాక సుకుమారత్వం పెరిగి. ఇంకొక ఆయన అయితే బజ్జీలు కూడా విడదీసుకు తినలేకపోతున్నానండి, బజ్జీ నోట్లో పెట్టేవాడు ఉంటే బాగుండండి అంటున్నాడు ఇంకో శిష్యుడు. ఇంకా నయ్యా నవిలు పెట్టిన తర్వాత నోట్లో పోయమనలేదు. అలా సుకుమారత్వం పెరుగుతుంది. గట్టిగా బజ్జీలు వేయలేము, గోరుతో ఎత్తలేము. అటువంటిది గోటితో ఎత్తి పారేసేట అంతటి శరీరాన్ని. అది చూడడానికి తామర పువ్వు యొక్క రేకు చివర తుమ్మిద వాలిందే అన్నట్టుగా ఉందన్నారు. అంత ఊహతో నరసింహావతారాన్ని వర్ణించాడు. ఆ విధంగా హిరణ్యకశిపుణ్ణి చీల్చి చండాడి భక్తుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించిన నరహరి రూపంతో ఉన్న కేశవ నీకు శాశ్వతముగా జయముగలుగుగాక. చలయసి విక్రమణే బలిమద్భుత వామన పదనఖ నీరజనిత జన పావన కేశవాధృత వామన రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. మిగతా అవతారాలకి ఈ అవతారానికి ఒక తేడా ఉందిటండోయ్. ఈ అవతారమే వామన అవతారం. హిరణ్యకశిపుణ్ణి చీల్చి అవతల పారేశాడు. హిరణ్యాక్షుణ్ణి చక్రంతో తల నరికి అవతల పారేశాడు, చావగొట్టాడు. హయగ్రీవుణ్ణి చంపి పారేశాడు కొమ్ముతో బోటు పొడిచి. కానీ బలిచక్రవర్తి దగ్గరికి వచ్చేసరికి స్వామివారు పరాక్రమం ప్రదర్శించలేదట, వాడిని చంపలేదు. ఎందుకనంటే సుగుణములున్నటువంటి భక్తుడిలో ఏదైనా దుర్గుణం ఉంటే భగవంతుడు వాడిని చంపలేట. బలిచక్రవర్తిలో అన్నీ మంచి గుణములే, చిన్న లోపం. ఆ ఒక్క లోపం కూడా ఏమిటి, ఇంద్రుడి పదవీ కాలం పూర్తి కాకుండా ఇంద్రుణ్ణి ఇంద్ర పదవి నుంచి తప్పించి దాన్ని ఆక్రమించాడు. ఆ ఒక్క లోపం తప్ప ఆయనలోకి ఏ పాపము లేదు. ఆయన నిష్పాపుడు, పరమపుణ్యాత్ముడు. ఎంత యజ్ఞం చేశాడండి, ఎటువంటి యజ్ఞములు చేశాడు, విశ్వజిత్యాగం చేశాడు. పోనీ ఆ యజ్ఞంలో దక్షిణ లేని యజ్ఞమా కాదు కాదు, మొత్తం వచ్చిన వాళ్ళందరికీ దొళ్ళదోపుగా ఇచ్చేసేట దానాలు చేశాడు. గోవులు, బంగారం, అడగడం, అడగపోవటం రెండూ చేసి ఇచ్చేశాడు. ఎవరైనా అడిగితే ఇస్తారు. కొంతమంది వచ్చి ఏమండి మాకు కావాలని అడిగేవారట, కొంతమంది కేవలం చూడడానికి వచ్చేవారు. అడిగిన వాడికి అలాగే ఇచ్చాడు. అడగని వాడితే పాపం అనకుండా అడగని వాడిని కూడా పిలిచి నాయన ఏం కావాలి అనేవాట. అవతల వాడు కావాలంటే ఇచ్చేవాడు, నాకు మొహమాట వండి అడగనండి అని కూర్చుంటే వాడికి బంగారం, వెండి, వస్త్రాలు, గోవులు, భూములు, ఇలా అతనికి ఏది అవసరమో భటుల ద్వారా తెలుసుకుని మరీ ఇచ్చేవాడు. అంత గొప్ప దాత. ఈ ప్రపంచంలో బలిచక్రవర్తి వంటి దాత కాలంలో మరొకడు లేడు. అందుకే ఈవిని బలిని పోలగలవాడు లేడన్నారు భాగవతంలో. ఇతని మంచితనం ముందు స్వామివారు పొట్టాడైపోయేటండి. అతని మంచితనం ఏకంగా ఉన్నతమైపోయింది, ఎత్తు అయిపోయింది. అంత దానగుణమనే ఉన్నతత్వం ముందు భగవంతుడు కూడా ఏం చేయాలో తెలియక ఆయన వామనుడైపోయాడు. కాబట్టి భగవంతుడు కూడా మన మంచితనానికి మెచ్చుకుని యాచకుడైపోవాలి, మన దగ్గరికి రావాలి. తప్ప భగవంతుడు అలా పొడుగ్గా ఉంటే మనం తలక ఎత్తి చూడలేకుండా ఉండకూడదు. అందుకని అందరిలోకి బలిచక్రవర్తి గొప్పదాత అన్నారు. సర్వస్యాత్మనివేదనే బలిరభూత్ కైవల్యమేషాం పదం. తన సర్వసమర్పణ చేసి బలిచక్రవర్తి ముక్తి పొందాడు. ఇవాళ మనం గట్టిగా గొలుసు అడిగితే మళ్ళీ ఏడాది దాకా కనపడం గొలుసా. మా సర్వస్వం మీదే అంటారు కదా, సర్వస్వం అక్కర్లా. గొలుసింహని అడిగామా, మళ్ళీ ఫ్రంట్ రోలో కూర్చోదు ఆవిడ, మళ్ళీ అడిలి పారిపోయి బ్యాక్లో కూర్చుంటుంది, ఎందుకు వచ్చింది రే బాబు అని. ఈ ప్రపంచం యొక్క లక్షణం అది, అడిగితే ఇస్తూ ఉంటారు కదా, అడిగితే అడిలి పారిపోరటండి. అడగట్లేదు కాబట్టి విలువ ఉంటుంది, కానీ పొరపాటున ఒకసారి నిజంగా వాడు అడగమన్నాడు కదా అని నోరు తెరిచి అడిగితే ఒకసారి పర్వాలేదు, రెండోసారి అడిగాం అనుకోండి, రైల్వే స్టేషన్లోకి కాస్త టిఫిన్ కావాలన్నాయన అని, ఇప్పుడు నేనండి హైదరాబాద్లో లేనండి, తిరుపతిలో ఉన్నానండి, లేకపోతే మైసూర్లో ఉన్నానండి అంటాడు వాడు. ఎందుకంటే వీడు రెండోసారి అడుగుతాడేమో అని. ఈ గురువు గారు కొంటిగా పరీక్షిస్తే రెండు మూడు సార్లు తట్టుకుంటారు, కానీ మూడోసారి తట్టుకోలేరు కదా. అందువల్ల సహజంగా లోకంలో దానం చేయటం చాలా కష్టం. ఆ దాతృత్వంలో కూడా బలిచక్రవర్తి చేసిన దానం ఎవ్వరూ చేయలేరు. అందుకే బలిచక్రవర్తిని వాటికి కూడా మనం తలుచుకుంటున్నాం. ఇతడి దగ్గరేమో అన్ని పుణ్యగుణములే, కానీ ఇంద్రసింహాసనం ఆక్రమించాడు కాబట్టి ఇతన్ని శిక్షించాలి, రక్షించాలి. ఈ సామ్రాజ్యం ఇంద్రుడికి ఇవ్వాలి, ఇవ్వాలంటే వాడి మీద యుద్ధానికి వెళ్ళకూడదు, వెడితే తానే ఓడిపోతాడట. అన్ని సుగుణములు కలిగి దాతృత్వం కలిగిన వాడితో యుద్ధం చేస్తే భగవంతుడు ఓడిపోతాను అన్నాడండి ఆయన. నేను కూడా ఓడిపోతాను మహాత్ములతో యుద్ధం చేస్తే, అది నా నియమం అన్నాడు ఆయన. భగవంతుడు అంత కరుణాస్వరూపుడు, తన ధర్మము తాను తప్పడు, ధర్మాత్ముడిని చంపలేడు. ఏం చేయాలి ఇప్పుడు? అందుకని వంచాలనుకున్నట్ట. ఆ వంచన వల్ల వచ్చే నష్టం నేనే పడతాను, వంచి వాణ్ణి రక్షించి ఈ సామ్రాజ్యం ఇంద్రుడికి ఇవ్వాలనుకున్నట్ట. అందుకని చలయసి, నువ్వు వంచావు సుమా, మోసగాడి వెయ్యావు సుమా. దానికి ఏం చేసావు నువ్వు? అద్భుత వామన రూపం ధరించావు. బలి దగ్గరికి బలిని వంచడం కోసం విచిత్రమైన వామన రూపం ధరించావు. మామూలు వామనుడు కదైనా, అద్భుత వామన రూపం అన్నారు. అందుకే చలయసి విక్రమణే బలిం అద్భుత వామనం. అద్భుత వామనుడిని ఎందుకన్నారంటే ఆయన అరుణవర్ణంలో ఉన్నాడు. సాధారణంగా అంత ఎరుపు రంగు ఎవరి దగ్గర ఉండదు. ఉదయిస్తున్న సూర్యుడు ఎటువంటి ఎరుపు రంగులో ఉంటాడో అటువంటి రూపంలో ఉన్నాడు. కాబట్టి ఆకారం రంగు అద్భుతం. కేవలం మూడడుగులే ఉండడం అదొక అద్భుతం. మూడడుగులున్న పొట్టివాళ్ళు ఎవరైనా మనకు కనపడితే అందంగా కనపడరు, కానీ ఆయన రూపం చూస్తే అందంగా ఉన్నాడు, అదొక అద్భుతం. ఆ అద్భుత రూపంలో ఉన్నవాడు ఉపనయనం చేయించుకోవడం అదొక అద్భుతం. ఆ ఉపనయన సమయంలో స్వయముగా సూర్యభగవానుడు వచ్చి సావిత్రి మంత్రం ఉపదేశించడం సవిత ఉపదేశించేట, స్వయంగా సూర్యుడే గాయత్రి మంత్రం ఇచ్చేట, అదొక అద్భుతం అన్నారు. ఆ సమయంలో మొదటి భిక్ష ఎవరేశారో తెలుసా? ఎప్పుడు భిక్ష వెయ్యాలి, ఏ తల్లిదండ్రులు వేస్తారు, కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఇలా భవానీదేవి అన్నపూర్ణాదేవి భిక్ష వేసింది ఆయనకి. ఎందుకంటే అన్నపూర్ణాదేవి భిక్ష వేస్తే బోణి మంచిది కనుక ఎక్కడికి వెళ్ళినా ఈయనకి మళ్ళీ భిక్ష లభిస్తుంది. కొన్ని బోణీలు దరిద్రం ఉంటాయి, ఒక్కొక్కటి వేస్తాడు అక్కడ రూపాయి, ఆ పూట వాడికి రూపాయి రాదు, ఆ ముష్టాడు తిట్టుకుంటూ ఉంటాడు అనమాట, ఏదో భగ్రాలు వేసిందోరా బాబు బోణి అని తిట్టుకుంటాడు. అందుకని వేసింది కానీ అది దిక్కుమాలిన బోణి, ఈ దెబ్బతో నా పని అంతా ఎగిరిపోయింది అనుకుంటాడు వాడు. కాబట్టి మంచి బోణి అవ్వాలి. అందుకని వ్యాపారం చేసేవారు కూడా మంచి బోణి ఎక్కడ వస్తుందని చూస్తారు అనమాట, ఆ పూటంతా వ్యాపారంలో లాభం రావాలంటే. అన్నపూర్ణాదేవి ఆయనకి భిక్ష వేసింది, పూర్ణ భిక్ష. దానివల్ల ఏమైంది? ఈయన వామనుడి రూపంలో పెడితే అక్కడ కాదనకుండా బలిచక్రవర్తి ఆయనకి అడిగింది ఇచ్చేశాడు. ఇవ్వబట్టి ఇంత కార్యక్రమం జరిగింది. కాబట్టి అమ్మవారు భవాని మొట్టమొదటి భిక్ష పూర్ణ భిక్ష పెట్టడం అదొక అద్భుతం అన్నారు. భవాని పూర్ణ భిక్ష నరేంద్ర అని భాగవతంలో రాశారన్నమాట. అన్నీ అద్భుతాలే. ఆయన కుండలములు అద్భుతం, జింక చర్మం అద్భుతం, కట్టుకున్న అంగవస్త్రం మోకాల దాకా ఉన్న వస్త్రం అద్భుతం. ఇవన్నీ అద్భుతం అయితే అసలు ప్రపంచవ్యాపకుడు ఆయన అంత చిన్న రూపంతో రావడం అది పెద్ద అద్భుతం. ఇవన్నీ అయ్యాక ఏం చేసేట వచ్చిన వాళ్ళందరినీ, ఏమండి నేను భిక్షాటనకి వెడదాం అనుకుంటున్నానండి, బాగా దానం చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా అని అడిగాడు ఆయన. అన్నీ తెలుసుగా ఆయనకి, అసలు ఆయన అవతారం ఎత్తిందే బలి కోసం. అయినా ఏమి ఎరగనట్టుగా ఈ భూమండలంలో అడిగితే కాదనకుండా భిక్ష పెట్టేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎందుకంటే తీరా అడిగాక చీపు అంటే కష్టం. గురువుగారు స్పెషల్ కారు కావాలంటే ఐ కాంట్ హెల్ప్ అనకూడదు, కారు వెంటనే మాట్లాడేస్తానన్నారు తప్ప బెబ్బెబ్బే ఏం పర్వాలేదండి ఆ దిక్కుమాల కారులోనే వెళ్ళండి అంటే వాడు దాత అవ్వడం. కాబట్టి మంచి దాత అయి ఉండాలి, అడిగిన కారు ఇచ్చి పెట్టేవాడు అయి ఉండాలి. అటువంటి దాత ఇవ్వడం అని అడిగట్టాయన. వచ్చిన వాళ్ళు అన్నారు ఎందుకు లేరండి ఈ భూమండలంలో, కలరు దాతలు అర్థులు కలరు. ఈ భూలోకంలో దాతలు ఉన్నారు, యాచన చేసేవాళ్ళు ఉన్నారు, కానీ దాతృత్వంలో బలిచక్రవర్తిని మించిన వాడు ఒక్కడూ లేడు. అడిగితే ప్రాణమైనా ఇస్తాడు ఆయన. కాబట్టి దాత అంటే ఆయనే. దానం వల్లే ఎప్పటికైనా శాశ్వత కైవల్యం పొందుతామని ఎరిగిన వాడు ఆయన. ఆయనకున్న జ్ఞానం ఎవరికీ లేదు అన్నారు అటువాళ్ళు. ఈయన అడగడం అద్భుతం, వాళ్ళు చెప్పడం అద్భుతం, చెప్పింది అద్భుతమైన వ్యక్తి గురించి. అందుకే అద్భుత వామనం అది. ఎప్పటికైనా ప్రపంచంలో ముక్తి పొందడానికి ఒకటే ఒక మార్గం, అదేమిటి? దాతృత్వమే. మమ్మల్ని అడిగారు అవధానంలో, ఏమండి నిలువు పెట్టి పెడితే ముక్తా, అడ్డబొట్టు పెడితే ముక్తి వస్తుందా, లేకపోతే ఒక్కనామం పెడితే ముక్తా, బొట్టు పెడితే ముక్తా, ఎలా పెడితే ముక్తి అని అడిగితే, అప్పుడు ఇటు పెట్టిన ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి కలుగదు అవ్వ నీకే నిన్నాను. భగవంతుడు నువ్వు ఇలా పెట్టావా ఇలా పెట్టావా, అది నీ సంప్రదాయం, నీకోసం పెట్టుకున్నావు, అదొక శాస్త్రం. కానీ ఇటు ఇటు ఆయనకు అక్కర్లా, ఇలా పెట్టాలి, వచ్చిన వాడికి అంతో ఎంతో లేదనకుండా దానం చేస్తే అప్పుడు ముక్తి పొందుతాం. నాకు చాలా ఇష్టమైన పాట, వీలున్నప్పుడల్లో పాడుకునే ఒక పాట ఉన్నది, సతీ సుమతిలో ఆ రోజుల్లో రాయబడిన గొప్ప పాట అన్నమాట. సినిమా పేరు సతీ సుమతి, పాడిందేమో సుశీల గారు, నటనేమో అంజలి. మహాద్భుతమైన ఘట్టం అది. దానం ధర్మమే వేదాల నీతి సారం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం, జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్న. జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్న. నిరతాన్నదానమే నీ పెన్నిదానం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. మహారాజులైన మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల, మహారాజులైన మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. నిరతాన్నదానమే నీ పెన్నిదానం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. సులభమైన మార్గం, అందమైన పదాలన్నమాట. ఎంత గొప్ప మహారాజైనా ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు తలతో ఒక్క పైసా పట్టుకెళ్ళాడు. కానీ అలాగని డబ్బు సంపాదించడం మానకు, కష్టపడి సంపాదించు, 10 మందిని పోషించు, మంచి పనులకు వాడు. అంతేకాని డబ్బు సంపాదించొద్దని ఎవరూ చెప్పలేదు. నిరంతరం కష్టపడి జపతపాలు చేసేటటువంటి వాళ్ళకంటే, అడవిలోకి వెళ్ళి ముక్కు మూసుకుని జపం చేసేవాడికంటే, తపస్సు చేసేవాడికంటే, దానధర్మములు చేస్తూ గృహస్థాశ్రమంలో ఉన్న సంసారి గొప్పవాడు. కాబట్టి నిరతం అన్నదానం చేయటమే నీకు ఒక గొప్ప నిధి అవుతుంది. చచ్చిన తర్వాత రాజుగారి పేరు ఎప్పుడు తలుచుకుంటారు? మహాదానం చేస్తే. అందుకే నిరదాత పేరే నిలిచేది ధరణి, పూర్తిగా దానం చేసిన వాడే పేరే నిలబడుతుంది అన్నారు. నీ దానం నీ ధర్మం ఎంతోమంది పేదలకి జీవితానికి ఆధారమవుతుంది, ఇదే వేదముల యొక్క నీతి సారం అన్నారు. మీరు చూడండి, ఈ భూమండలం ఎంతోమంది రాజులు ఉన్నారు, వాళ్ళందరి పేరు మనం తలుచుకోం. బలిచక్రవర్తిని తలుచుకుంటున్నాం, భోజ మహారాజు గారిని కలియుగంలో తలుచుకుంటున్నాం, నిన్నగాక మొన్న 550 సంవత్సరాల క్రితం వాడైన కృష్ణదేవరాయల్ని తలుచుకుంటున్నాం. కానీ ఇంకెంతోమంది ఉన్నారు, వాళ్ళని తలుచుకుంటున్నావా? అయితే నీచులనే తలుచుకుంటాం. పరమ దౌర్భాగ్యుడు దేశం నాశనం చేశాడురా అని దరిద్రుణ్ణి ఔరంగజేబుని తిట్టుకుంటున్నాం రోజు. ఎప్పటికూడా కాశీని పాడు చేసిన పరమ పాపాత్ముడు, త్రాష్టుడు, నికృష్టుడు, భ్రష్టుడు, పరమ నీచుడని రావణాసుని తిట్టుకుంటాం. అయితే పరమ పాపాత్ములైనా తలుచుకుంటాం తిట్టుకోవడానికి, లేదా మహానుభావులైనటువంటి వాళ్ళని తలుచుకుంటాం. రాముడిని తలుచుకుంటాం, మాంధాతని తలుచుకుంటున్నాం, ముచుకుందుని తలుచుకుంటున్నాం, మనువుల్ని తలుచుకుంటున్నాం, పుణ్యాత్ములు తలుచుకుంటున్నాం. అంటే వాళ్ళు చేసిన దానం వల్ల గుడులు కట్టించిన వాళ్ళని తలుచుకుంటాం, బడులు కట్టించిన వాళ్ళని తలుచుకుంటాం, యజ్ఞములు చేసి దాన ధర్మములు చేసిన వాళ్ళని తలుచుకుంటాం తప్ప ఎవరిని పడితే వాళ్ళని తలుచుకోం. కాబట్టి దాత పేరైనా నిలబడుతుంది, పాతకి యొక్క పేరైనా నిలబడుతుంది. తిట్టుకుంటూ పాతకిని తలుచుకుంటాం, దాతనేమో ప్రశంసిస్తూ తలుచుకుంటాం. అందుకని పరమదాత గనక ఆయన దగ్గరికి యాచనకి వెళ్ళాలనుకున్నాడు వామనుడు. అడిగితే అందరూ బలిచక్రవర్తి పేరే చెప్పారు. వెంటనే ఈయన హుటాహుటిన బయలుదేరాడు. నడిచి వస్తూ ఉంటే ఆయన బరువుకి భూమి కిందకి దిగిపోయింది టండోయ్. ఆయన చూస్తే మూడు అడుగులు దబ దబ నడుస్తూ ఉంటే, ఒక మూడు అడుగులు పొట్టివాడు నడుస్తూ ఉంటే, ఉదాహరణకి ఆయన నడవమన్నాడు చూద్దాం. బల్లైతే దబదబలాడుతుంది కానీ నేల ఏం అవ్వదు. ఒకవేళ నేల దబదబలాడినా బల్ల భూమి కిందకి దిగదు. కానీ ఈ పొట్టి ఆయన నడుస్తూ ఉంటే భూమి కిందకి దిగిపోయిందిట. భూమిని మోస్తున్నటువంటి ఆదిశేషుడి పడగలు ఇలా మొగ్గాయి కిందకి. కంగారు పడ్డాడు ఆయన. స్వామి కొంచెం మెల్లగా నడబోయే బాబు, పడగలు చితికిపోతున్నాయి, నేను కిందకి వంగిపోతున్నాను, నేను వంగానంటే భూమి నీళ్లలో పడిపోతుంది. ఈ జనమంతా ఏదో పద్మాగర్ గారు పురాణం చెబుతుంటే భక్తితో వింటున్నారు, వాళ్ళకి ఇబ్బంది రాకూడదు అన్నట్ట. ఆయన చివరికి కరువుని వ్రేగున ఏమైంది, ఆ పుట్టాయన యొక్క బరువు వల్ల ఏమైపోయిందిట, మొగ్గిందిట ఉరివి. మృగ్య ఉరగేంద్రుండున్ ఆదిశేషుడు కూడా కిందకి దిగిపోయాడు. ఇది కాదు అద్భుతం అంటే, మరి దబ 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 నడుస్తూ ఉంటే ఈ పొట్టి ఆయన ఆ పొట్టివాడి గట్టి పాదముల దెబ్బకి భూమి కిందకి దిగిపోయిందిట, అదొక అద్భుతం అన్నారు. అందువల్ల కూడా అద్భుత వామనుడు ఆయన. దారిలో నర్మదా నది వచ్చింది, యువతులను చోతులకి చంగు ఎగురు దూకేట. పడవెక్కడా, బ్రిడ్జి ఎక్కడా అని అడగలేదు ఆయన. పడవెక్కి అవతలికి రాలేదు, మధ్యలో ఏ వంతునెక్కి అవతలికి రాలా. అట్నుంచి ఇటు ఎగిరి దూకేసేట, ఆయన లంఘించేసాడు అనమాట. నదిని యువతులను చోతులకి ఎవరైనా ఎగిరి దూకుతారా? రేపు పెడుతున్నాంగా ఉజ్జయిని, ఆ తర్వాత ఓంకారం ఎప్పుడు ఆగస్టులో, అప్పుడు నాతో పాటు వస్తున్నారు కొంతమంది. ఎంతమంది వస్తున్నారు? అబ్బో మంచి పుణ్యాత్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ. అంటే మిగతా వాళ్ళు మంచి పుణ్యాత్తులు కాదని కాదు, వాళ్ళది ఒక వాళ్ళది వెళ్ళి ఒక వాళ్ళందరూ కూడా అక్కడ నర్మదా నది కనపడుతుంది కదా, యువతులను చోతులకి బ్రిడ్జి ఎక్కకుండా దూకుతారా ఎవరన్నా? దూకండి చూద్దాం ఒకసారి. ఆ దూకితే మీరు కూడా అద్భుత వామనులే. అంత తేలిక ఇంకా దూకడం, ఈత కొట్టడం అంటేనే హడలు మనకి. అందులో నర్మదా నదిలోకి ఎప్పుడు డ్యాములోంచి నీళ్ళు వదిలినా ఒక సైరను కొడతాడంటో, కయ్యని సైరను కొట్టాక అప్పుడు నీళ్ళు వదులుతారు. అప్పుడు మాత్రం ఈతకి మనం కూడా వెళ్ళకూడదు, మనం అని నన్ను కూడా కలుపుకోకండి. అటువంటిది అంత విశాలమైన నర్మదా నదిని యువతులను చోతలకి ఎగిరి దూకేసేట ఆయన. శర్మద యమదండక్షత యమదండక్షతి వర్మద అతి కఠిన ముక్తి వనితా చేతో మర్మద అంబునివారిత దుర్మద నర్మద తరించే త్రోవన్వటుడు. నర్మదా నది చాలా గొప్పది. శర్మ అంటే శాంతి సుఖం, ద ఇచ్చునది. నర్మదా నదిలో స్నానం చేస్తే మనకి శాంతి సుఖము లభిస్తాయి. యమదండక్షత వర్మద, యముడు పాపాత్ముల్ని తన దండంతో ఒక దెబ్బ కొడతాడు, ఆ దెబ్బకు ఒళ్ళంతా పచ్చడి పచ్చడి అయిపోతుంది. కొట్టాకే అప్పుడు ఏమంటట, శిక్ష వెయ్యాలనుకోండి ఎవరినైనాను, ఒరే వీడెవడరా అని అడిగితే, వీడండి వీడి పేరు ఫలానా అండి, వీడేమేం చేశాడు? పద్మాకర్ గారు పురాణం చెబుతుంటే ఒక్కరోజు కూడా వినలేదండి, అలాగా ఇలా రారా అని చేతిలో ఉన్న కర్రతో దెబ్బ కొడతాట. మిమ్మల్ని కొట్టడు, ఒక్కపోటైనా విన్నారు కదా, ఆన్లైన్లో అయినా విన్నారు కదా, క్షేత్రాలకు వచ్చి విన్నారు కదా. ఎప్పుడు పురాణం వినక, యాత్రలు చేయక, దానం చేయక, ధర్మం చేయక, ఎప్పుడు భోజనం చేస్తూ సీరియల్ చూస్తే, యముడు శిక్ష వేసే ముందు చేతిలో ఆయన దగ్గర దండం ఉంటుంది, యమదండం, దాంతో ఒక్క దెబ్బ కొడతాడనమాట పటక్కన. ఆ దెబ్బకి వాడి శరీరం అంతా తూట్లు తూట్లు అయిపోతుంది, తునాతునకలు అయిపోతుంది, హోనమైపోతుంది. అప్పుడు వాడిని తీసుకెళ్ళి తీసుకుపోండి, వీడిని కుంభీపాకంలో వెయ్యండి, తప్త వాలుక నరకంలో వెయ్యండి, శ్లేష్మ భక్షణంలో వెయ్యండి అని శిక్ష వేస్తాడు. ఈ శిక్షలు వేసే ముందు దెబ్బ కొడతాడనమాట, ఎవరినైనా దెబ్బ కొడతాడు. అదే మిమ్మల్ని యముడి దగ్గరికి తీసుకెళ్ళారనుకోండి, యముడు ముందు దెబ్బ కొట్టి మాట్లాడాలి కదా. అప్పుడు కొట్టేటప్పుడు నర్మదా నదిలో స్నానం చేస్తే, పురాణములు ఒకవేళ వినకపోయినా నర్మదలో స్నానం చేస్తే యముడు కొట్టిన దెబ్బ తగలకుండా ఆ నర్మదా నదీ స్నాన పుణ్యం ఒక కవచమై మిమ్మల్ని కాపాడుతుంది. పట్మను కొడితే ఆ దెబ్బ వెనక్కి వచ్చేస్తుంది, వాడికి తగలదు. ఎందుకని, వాడు ఎప్పుడో నర్మదలో స్నానం చేశాడు కనుక. అందుకని యమ దండ క్షత వర్మద, యముడి చేతిలో ఉన్న దండం దెబ్బలు తగలకుండా కవచమై కాపాడేది నర్మదా నది. అందుకని జీవితంలో ఒక్కసారైనా నర్మదలో స్నానం చేయాలి అనేవారు పూర్వకాలంలో. ఎంత గొప్పది అది ఇప్పుడు. మరి ఏ స్త్రీ మనస్సైనా సరే కరుగుతుందేమో, బతిమాలితే బతిమాలితే వరిస్తుందేమో చెప్పలేం, కానీ ఒక స్త్రీ మాత్రం ఎప్పటికీ ఎవండి వరించదట. ఆవిడే ముక్తి స్త్రీ, ముక్తికాంత. అంటే మోక్షం రాదు, మోక్షాన్ని ఒక స్త్రీతో పోలిచారు. ఆవిడ ఎంత బతిమాలుకున్నా మనల్ని వరించదట. కానీ ఆవిడ వరించాలంటే నర్మదలో స్నానం చెయ్యాలి. ఆవిడ యొక్క మనస్సుని కరిగించి ఆ రహస్యం మనకిచ్చేటటువంటిది యమునా నది, ఈ నర్మదా నది. కాబట్టి నర్మదలో స్నానం చేస్తే ముక్తికాంత కూడా వరిస్తుంది, మోక్షం వస్తుందని అంతరార్థం. అటువంటి నర్మదని ఎగిరి యువతులు చోతులకి వెళ్ళి దూకి ఆవలి ఒడ్డుకు చేరాడు మహానుభావుడు వామనుడు. అదొక అద్భుతం అన్నారు, దేవతలు చూశారు. ఇంక వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన వాడందరితో జట చెప్పాడు, ఘన చెప్పాడు, పురాణాలు శాస్త్రాలు అందరితో చర్చ చేశాడు, మంచి భాష. అది చూసి అందరూ అద్భుతం పొందారు. ఈ అద్భుతం ఒక ఎత్తు అయితే బలిని దీవించడం ఒక అద్భుతం, బలి చక్రవర్తి ఆయనకి సేవ చేయడం ఒక అద్భుతం. ఏం కావాలో కోరుకోమంటే నాకేం కావాలండి, ఐ వాంట్ ఓన్లీ 3 feet అన్నట్ట. ఇది ఇంకో అద్భుతం అన్నారు. అడిగితే సామ్రాజ్యం ఇస్తాడు ఆయన, సామ్రాజ్యం అడిగి లాక్కోకుండా ఇదో వంచనతో లాక్కున్నాడు. 3 అడుగులు ఇమ్మనగానే ఆయన మళ్ళీ పక్కపక్కనవి, ఇదేంటండి నా లాంటి వాడి దగ్గరకు వచ్చి 3 అడుగులు అడిగితే ఏమి ఇస్తాను, చక్కగా హాయిగా వసుధాఖండం వేడుకోవాలి, ఏనుగులు కోరుకోవాలి, గుర్రాలు కోరుకోవాలి, అందగత్తి లేని స్త్రీలని పెళ్లి కోసం అడిగితే ఇస్తాను, వాళ్ళని ఇస్తాను, పెళ్ళో పెళ్ళో అని ఒక ఆయన గదగదలు ఆడిపోతున్నాడు. ఎక్కడ చూసినా మ్యాట్రిమోనియంలో ఒక్క సంబంధం కూడా దొరికితే అట్లా. వామన అవతారంలో ఉన్నప్పుడు పెళ్లికి సంబంధం దొరకడం కష్టం కదా. అందుకనే యువతులను వీక్షించి కాంక్షించితో అన్నాడు ఆయన. ఏదైనా అందగత్తి కనపడిందా, ఆవిడ ఒప్పుకోకపోయినా నేను ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ఆయన. అందుకని బలి చక్రవర్తి కాలంలో అంటే పెళ్లి సంబంధానికి అక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆయన దొరకాలే కానీ టక్కన సంబంధం చేసేస్తాట. నిజంగా ఆ వామనుడికి ఎవరైనా భార్య అయితే ఇంక అంతకంటే అదృష్టం ఉంది. కాబట్టి ఏదైనా కోరుకోమంటే నాకెందుకండి, ఒంటి వాడిని నేను ఒక్కడే, ఆయన ఒక్కడేట, ఇంకెవరు లేరట ఆయనకి. అంటే అర్థం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, నేను ఒక్కడే పరబ్రహ్మ, ఇంకెవరూ లేరు ఈ లోకంలో. అటువంటి నాకు యువతులెందుకు, ఏనుగులెందుకు, గుర్రములెందుకు, ఈ భూములెందుకు, ఎక్కడో హైదరాబాద్లో భూమి ఇస్తే ఎక్కడే కూర్చుందని మెయింటైన్ చేయలేనే పోనీ, ఏ దౌర్భాగ్యుడికైనా కన్స్ట్రక్షన్ కోసం కాంట్రాక్ట్ ఇస్తే దిక్కుమాలాడు, ఫిబ్రవరికి ఇస్తానంటాడు, శ్రావణమాసం వచ్చినవాడే కొట్టేస్తూ ఉంటాడు డబ్బులు, డబ్బులు లాగేసుకుంటూ ఉంటాడు, బిల్డింగ్ పూర్తి చేయడు, ఎంత గొడవండిది. ఈ మధ్యన కాంట్రాక్ట్లు ఇదోటి అనమాట, గురువుగారు మీ శిష్యుడిని చేరతాడు కాంట్రాక్ట్ ఇచ్చేదాకా, తీరా కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత ఫిబ్రవరిలో మాఘమాసంలో ఇస్తానంటాడు, మాఘం వెళ్ళి మళ్ళీ ఇంకో మాఘం వస్తుంది, ఈలోపు ఎవడు దిక్కుమాలాడు. శ్రావణమాసం వచ్చింది ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎందుకు చెప్పారు గురువుగారు ఈ మాట తెలియట్లే. కాబట్టి ప్రపంచం ఏంటంటే ఇవన్నీ పెద్ద గొడవలు. భూమి ఇచ్చినా కన్స్ట్రక్షన్ కష్టం, లేదా ఎక్కడో ఏదో చూస్తాం మనం, ఆ బిల్డింగ్ రిజిస్ట్రేషన్కి 5 గురు ఉంటారు, ఉండేది 50 గజాలు అది, 50 గజాలకు 5 గురు ఓనర్లట, 5 గురు వచ్చి సంతకం పెట్టాలట, ఒకడు ఆస్ట్రేలియాలో ఉంటట, ఒకడు అమెరికాలో ఉంటట, ఒకడేమో గౌహతిలో ఉంటట, ఒకడు మహారాష్ట్రలో ఉంటట, ఒకడు రాజస్థాన్లో ఉంటట, కొండానికి దానికేమో లాయర్గాడు 150 లాగేట అప్పటిదాకా, ఇంతవరకు రిజిస్ట్రేషన్ కూడా రాడు, వీడు అడ్వాన్స్ ఇచ్చి కూర్చుంటాడు. ఇవన్నీ గందరగోళాలి కదా. నువ్వు నాకు పట్టా ఇచ్చినా ఎవడన్నా ఆక్రమిస్తే కష్టం కదా, నాకెందుకు ఈ భూములు అన్నాడు ఒకడు. ఈ అండం ఉందే ఇదొక అద్భుతం. నాకు వద్దంటాడు ఈయన, కోరుకో అంటాడు ఆయన, చివరికి 3 అడుగులు ఇవ్వద్దన్నాడు గురువుగారు. గురువుగారు వద్దండం అది అద్భుతమే, వచ్చినవాడు విష్ణు అని చెప్పేశాడు ఆయన. చెప్పినప్పుడు ఈయన గ్యారంటీగా డ్రాప్ అయిపోవాలి కదా, అవతల నష్టం వస్తున్నప్పుడు మిడిల్ డ్రాప్ అయిపోవాలి, కానీ అవ్వలేదు. ఈయన అవ్వకుండా ఏమన్నాడు, వచ్చినవాడు ఎవరైనా పర్వాలేదు, సాక్షాత్తు విష్ణువే అవ్వచ్చు కాక, శివుడు అవ్వచ్చు కాక, బ్రహ్మ అవ్వచ్చు కాక. నేను జయదేవుడి గురించి చెబుతాను కాబట్టి వామన అవతార ఘట్టం పూర్తిగా అందులో పద్యాలు చెప్పట్లేదు, కానీ ఆ పద్యాలు తలుచుకుంటే శరీరం గగురుపాటు గురవుతుందన్నమాట. ఆ వచ్చినవాడు ఎవడైనా అవ్వచ్చు కాక, కానీ నేను ఇచ్చినటువంటి మాట తప్పనన్నాడు ఆయన. ఎవరంటారండి ఆ మాట, ఒక్కసారి మాటిస్తే తప్పమని దానం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంతో దానం చేస్తామని మాట ఇచ్చి 2 రోజులు పైగా తప్పుతారు. 100 గజాలు ఇచ్చి 100 సార్లు తిప్పుతారు, ఇచ్చిన దానానికి మళ్ళీ డబ్బులు అడుగుతారండి కొందరు,
కొంతమంది భూదానం చేసి మళ్ళీ మీకు పొరపాటు చేసేసామండి, దానికి డబ్బులు వెనక్కి ఇచ్చేయండి, లేదా మాకు దానికి భూమికి డబ్బులు ఇవ్వండి అని ఇచ్చేదాకా తినేస్తున్నారు కొంతమంది. అలాంటి దాతలు చాలామంది ఉంటారు భూమి మీద. అంత పాపాత్ములు మరొకరు లేరు. అసలు దానం చెప్పైనా పర్లేదు, కానీ ఇచ్చేది దానం వెనక్కి అడుగుతారే, వాడు కొన్ని కోట్ల సంవత్సరములు నరకం పాలైపోతాడు. కానీ బలిచక్రవర్తి ఏమన్నాడు, నిరయం బైనా నిబంధమైనా ధరణి నిర్మూలనం బైనా దుర్మరణం బైనా కులాంతమైన నిజమును రానిమ్ము కానిమ్ము పో హరి అయినన్ హరుడైన నీ రజభవుండభ్యాగతుండైన నౌ తిరుగల్ నేరదు నాదు జహ్వ వినుమా ధీవర్యవేటికి.
నేను నరకం పాలైపోయిన, చెరసాలలో శాశ్వతంగా మగ్గిపోయిన, నా భూమి మొత్తం నాశనమైపోయిన, నాకు భయంకరమైన మరణం వచ్చిన, కులం నాశనమైపోయినా, వచ్చినవాడు విష్ణువైనా శివుడైనా బ్రహ్మైనా ఎవడైనా అయి ఉండొచ్చుగాక, వాడు ఎవడైనా అవ్వచ్చుగాక, ఒక్కసారి దానం చేస్తానని మాట ఇచ్చాను, ఆ మాట వెనక్కి తీసుకోను, ఇచ్చిన మాట తప్పను, నాలుక మడత వెయ్యను, పేచి పెట్టను అని గురువుగారితో అన్నాడు మహాత్ముడు బలిచక్రవర్తి. ఇంతకంటే ఇంకా అద్భుతమేముంటుంది? ఇచ్చిన తర్వాత, దానం పుచ్చుకున్న తర్వాత విజృంభించి ముల్లోకాలు ఆక్రమించేశాడు ఆయన. అదే విక్రమణము అన్నారు దాన్ని. తన మహాశక్తితో మూడు లోకాలు ఆక్రమించాడు, సమస్త లోకాలు ఆక్రమించాడు, ఒక కాలితో ఆకాశాన్ని, ఒక కాలితో భూమిని, ఈ మధ్యలో ఉన్న లోకాలన్నీ ఆక్రమించాడు. చివరికి మూడో అడుగు నెత్తి మీద పెట్టించుకున్నాడు వామనుడు. ఇది అద్భుతం అంటే. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయనంత కష్టపడితే, ఆ దాతని ఇలా మోసగించాను, ఆయన సంపదంతా లాగాను, దీనికి నేనేం చెయ్యాలి అని భావించి విష్ణువు ఏం చేశాడు, నాయన ఈరోజు నుంచి నేను నీకు కాపలవాడిని, గేట్ కీపర్ని, నువ్వు పాతాళంలో రసాతలంలో ఉండు, అక్కడ రాక్షసులకి పరిపాలకుడి వయ్యుండు, నేను నాలుగు చేతుల్లో శంఖచక్ర గదలు ధరించి, శంఖం చక్రం గద పద్మం నాలుగు చేతుల్లో ధరించి నీ గుమ్మానికి కాపలా కాస్తాను. నేను కాపలా కాస్తూ ఉంటే లోపలికి ఒక్క ఈగ కూడా రాదు నా అనుమతి లేకుండా, నిన్నెవరూ ఏమీ చేయలేరు. కలియుగాంతం వరకు నీకు కాపలా కాసి యుగాంతమై మళ్ళీ తిరిగి భూమి ఏర్పడినప్పుడు, లోకాలు సృష్టింపబడినప్పుడు నిన్ను ఇంద్ర పదవిలో పెడుతున్నాను, ఇప్పుడున్న ఇంద్రుడి పదవి అయిపోయాక నెక్స్ట్ ఇంద్రుడివి నువ్వు అని వరం ఇచ్చాడు ఆయన. ఇది అద్భుతం అంటే. అసలు చరిత్ర ఇంకా టాప్ మోస్ట్ అద్భుతం ఇది నేను చెప్పాలండి. ఇంక ఎంతకంటే అద్భుతం ఏముందండి? అంతటి భగవంతుడు చివరికి కాపలావాడైపోయాడు ఈ దాత ముందు. రేపు రాబోయే కాలంలో ఈ బలిచక్రవర్తి ఇంద్రుడు, బలిచక్రవర్తి అసలు పేరు ఇంద్రసేనుడు, ఇంద్రసేనుడు అనే మహారాజు రాబోయే ఇంద్రుడు అనమాట. ఇప్పుడున్న ఇంద్రుడి గారి పదవి అయిపోతుంది ఇంకా కొద్ది రోజుల్లో, కలియుగాంతంలో ఈయన పదవి అయిపోతుంది. అప్పుడు రేపు బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. ఆయన ప్రస్తుతం పాతాళంలో కాసు కూర్చున్నాడు, ఫుల్ మెజారిటీ వచ్చింది, ఇక పదవి స్వీకారం చేయాలి. ఈయన పదవీకాలం అయిపోయాక అనమాట, ఎలక్షన్ ముందైపోయాయి, సెలక్షన్ అయిపోయింది. కాకపోతే ఈ పదవి పూర్తవ్వాలన్నమాట. ఈ పార్లమెంట్ రద్దయ్యాక ఇప్పుడున్న ఇంద్రుడి పార్లమెంటు, నెక్స్ట్ పార్లమెంట్ ఈయన అనమాట. ఎంత అద్భుతం అండి అది. పాతాళంలో ఉన్నాడు, ఉండడం కాదు, బలిచక్రవర్తి మీదకి రావణాసుడు దండయాత్రకు వెళ్ళాడు. మీరు చూడండి, రామాయణంలో ఉత్తరాఖండలో ఉంటుంది. మరో అదృష్టం ఏంటంటే, రామాయణం మళ్ళీ పూర్తిగా చెప్పే అవకాశం మళ్ళీ ఇంకోసారి వచ్చింది నాకు. శృంగేరి పీఠాధిపతులు మహానుభావులు భారతీ తీర్థ మహాస్వామి వారు అంటే మనకి తెలియదే ఉంది, ఆయన జగద్గురువులు. ఆయన ఏమన్నారు తెలిసిన, 36 రోజుల పాటు సంపూర్ణ రామాయణం మళ్ళీ రేపు చెప్పించండి అన్నారు. డిసెంబర్లో మార్గశిర మాసం మొదలుకొని ఆ నెలంతా కూడా, కార్తీక మాసం అయిపోయిన మర్నాటి నుంచి మొదలుపెట్టి డేట్ అది తెలుసుకోండి మీరు. గుంటూరులో మళ్ళీ చెబుతున్నాం, ఆయన స్వయముగా ఆదేశించారు. పైగా ఇతరుల చేత చెప్పించనుగా చెప్పారు, డైరెక్ట్గా పోలీసెట్టి హరిప్రసాద్ గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళగానే ఉత్తర రామాయణం 9 రోజులు చెప్పిద్దాం అనుకుంటున్నానండి పద్మాకర్ గారితో అంటే, ఉత్తర రామాయణం కాదు పూర్తి రామాయణం ఆయన నోటి నుంచి వస్తే బాగుంటుంది, పూర్తిగా చెప్పించండి అన్నారు. అర్థమైంది. గురువుల యొక్క ఆదేశం అది అంటే ఆయనకి ఎంత వాత్సల్యమో చూడండి. 36 రోజులు, రోజు 2 గంటల చొప్పున జరుగుతుంది, అందులో ఉత్తర రామాయణం కూడా ఉంటుంది. ఆ ఉత్తర రామాయణంలో బలిచక్రవర్తి మీదకి రావణాసుడు దండయాత్ర కడితే ఒక ఆయన నామం ఆయన చూడడం తోటి వాళ్ళు కళ్ళుపోయాయి. ఊరువు నుంచి వచ్చాడు కాబట్టి ఆయన ఔరువుడు అన్నారు. భార్గవ చావన ఔరవ జామదగ్ని అనేటటువంటి పంచారిషయంలో ఈ ఔరువుడు ఒకడనమాట. భార్గవ చావన ఆప్నువాన ఔరవ జామదగ్ని అనే దాంట్లో ఈ ఔరువుడు ఈయనే. తల్లి కడుపులోంచి కాకుండా తొడలోంచి బయటకు వచ్చాట. వచ్చి కడుపులోంచి కనుక చీల్చుకు బయటకు వస్తే వాళ్ళందరూ భస్మం అయిపోతారు. వాళ్ళని భస్మం చేయటం ఇష్టం లేక ఎంత పాపత్వలైనా కళ్ళు పోగొట్టి ఏడిపించడానికి తొడలోంచి బయటకు వచ్చి కళ్ళు పోగొట్టాడు. అప్పుడు వాళ్ళంతా ఏడ్చారు, అయ్యో అయ్యో మా కళ్ళు పోయాయి తల్లు రక్షించమని, కానీ నేనేం చేయలేదు నా కొడుకు చేశాడంది. వాళ్ళు ఆ పిల్లాడి కాళ్ళు పట్టుకున్నారు. దుర్మార్గులారా, ఆడవాళ్ళని చంపడం తప్పు, అందులో గర్భవతుల పిండాలు బయటికి లాగడమే పెట్టరా, డబ్బు కోసం ఈ పని చేస్తారా అనగానే చేసిన పాపాన్ని క్షమించి రక్షించమని కాళ్ళు పట్టుకుంటే మళ్ళీ కళ్ళు ఇచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఎప్పుడూ మా వాళ్ళ జోలికి రాకండి. పురోహితులంటే ఎటువంటి వాళ్ళు, లోకానికి వాళ్ళు లేకపోతే కళ్ళే లేవు. ఎక్కడికెడుతున్నా మీరు వెళ్ళే మార్గంలో ఇబ్బందులు లేకుండా కాపాడతారు. పురహ అంటే వెళ్ళే మార్గంలో హితమును కూర్చి పెడతారు వాళ్ళు. మీరు ఎక్కడికెడుతున్నా మీరు వెళ్ళే మార్గంలో ఇబ్బంది లేకుండా యజ్ఞములు ఇవి చేసి కాపాడే మహాత్ములు వాళ్ళు. అటువంటి పురోహిత వర్గానికి ఎగ్గు చేసిన వాళ్ళు ఎప్పుడూ బాగుపడరు. మీకు అది లగ్గు కాదు, సిగ్గు లేకుండా ఈ పిచ్చి పని చేశారు కాబట్టి నేను భగ్గుమన్నాను, కళ్ళు తీశాను, మళ్ళీ కళ్ళు ఇస్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అంటే కాళ్ళకి దండం పెట్టి కళ్ళు పుచ్చుకుని ఇక అప్పటి నుంచి మళ్ళీ వాళ్ళకు కొలిచి బాగుపడ్డారు వాళ్ళు. కళ్ళు తీయటమే కాక రక్షించాడు కూడా ఆయన. అటువంటి వాళ్ళని కోపంతో 21 పర్యాయం నరికవతలు పారేశాడు. 3 ఏళ్ళు 21 పర్యాయములు వాళ్ళ తలలు నరికి గొడ్డలు తీసుకెళ్ళి సముద్ర జలంలో కడిగి ఈ రక్తం తీసుకెళ్ళి 5 మడుగులు చేశాడు. ఆ మడుగులే సమంత పంచకం అని కురుక్షేత్రంలో ఇప్పుడు పిలువబడుతున్నాయి. అక్కడ 2019 గ్రహణ స్నానం చేయించాను మీ చేత. ఈసారి గ్రహణ స్నానం గంగానదిలో 1 అక్టోబర్ జరుగుతుంది. ఇంకా కొంతమందికి అవకాశం ఉందంటున్నారు ఆయన. అవకాశం ఉంది కనుక ఎవరన్నా రాదలిస్తే ఇప్పుడే 2 తర్వాత మేము వస్తామన్నా కష్టం. మొదట్లో లేదు పొమ్మన్నారు, ఇప్పుడు మళ్ళీ కాస్త 300 మంది వరకు అవకాశం ఇచ్చారు. ఇంకొక 50 మందికో 25 మందికో మొదటి అవకాశం. గ్రహణ స్నానం తప్పక చేయవలసిన దివ్య కాలం కేతుగ్రస్త గ్రహణ స్నానం అంటే. ఆ కథ అంతా వేరే అనుకోండి. సూర్యగ్రహణ సమయంలో సమంత పంచకం, గంగానది, ప్రభాస క్షేత్రం ఇటువంటి ప్రాంతాలలో స్నానం చేసి కృష్ణ పరమాత్మ సువర్ణదానం చేశాడు. అది మనకి భాగవతంలో భారతంలో కూడా వస్తుంది. ఆ రోజుల్లో సమంత పంచకానికి వెళ్ళేవారు. నిజానికి ఆ సమంత పంచకం మహానుభావుడు పరశురాముడు పాపాత్ముల తలలు నరికి వాళ్ళ శరీరాలు చీల్చి ఆ నెత్తురుతో ఏర్పాటు చేసిన మడుగులు. ఆ తర్వాత నెత్తురు మడుగులు చేయటం పాపమని భావించి భగవంతుడైన వరుణదేవుణ్ణి ప్రార్థిస్తే వరుణుడు గంగని వర్షించాడు. ఆ గంగ అందులో పడి 5 మడుగులు అద్భుతంగా తయారయ్యాయి. వాటిని ఇప్పుడు సూర్యకుండము మొదలైన కుండముల పేరుతో పిలుస్తారు. ఇప్పుడు మీరు సమంత పంచకం అంటే వాడికి ఏం తెలియదు, సూర్యకుండ అనాలి, లేకపోతే వాడు మొహమ్మడి వాడు చెప్పలేడు మీకు కుండ అంటే తప్ప చెప్పలేడు. సమంత పంచకం అని అడిగారులేండి మా వాళ్ళు మొదట్లో అడగడానికి. ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పలేకపోయారట. అప్పుడు బాలకృష్ణ గారు ఆర్గనైజేషన్, ఏమండి ఇక్కడ ఎవరో చెప్పట్లేదంటే సూర్యకుండం అంటారండి, అలా అడగండి అనగానే వెంటనే చెప్పారు. అక్కడ రాసి ఉంటుంది చూడండి, నిజానికి బోర్డు మీద సమంత పంచకం అనే ఉంటుంది. అయితేనే ఇప్పుడు ఆ సంస్కృతం చదివే అవకాశం లేదు చాలామందికి. ఏదో హిందీలో సూర్యకుండ అంటే తీసుకెడతాడు అంతే అనమాట. చాలా పేర్లు అలాగే మారిపోయాయి. కాలప్రభావం వల్ల పరాత పేర్లు తెలియటం లేదు. ఆ విధంగా పరశురామావతారం ఏర్పడింది. దాన్నే ఇప్పుడు ఆయన ఈయన ఏమన్నాడు, క్షత్రియ రుధిరమయే జగదపగత పాపం స్నపయసి పయసి శమిత భవతాపం కేశవాధృత భృగుపతి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. అప్పుడు 7:30 అయిపోయింది. ఇప్పుడు చూసుకున్నాను నేను, అలాగేం తెలియట్లేదు. నేను ఎప్పుడు సాధారణంగా టైం చూసుకుంటానా, నేను కూడా లీనమైపోయాను వాడు అందులో. ఇప్పుడు ఇంత చేసి మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన రామ పరశురాముడు వచ్చాడు. ఇంకా 4 ఉన్నారు. ఈ 4 అవ్వాలంటే ఇప్పట్లో అవ్వదు కాబట్టి క్లుప్తంగా 2 ముక్కలు ఈ 4 చెబుతాను, రేపు చెబుతాను. ఏమి ఆపన సుమ, ఇందులో ఏ అవతారం ఆయన గీతములలో ఉన్న అర్థాలు చెప్పకుండా మిమ్మల్ని వదిలేదీ లేదు, మీకు ఆనందం కలిగించకుండా వెళ్ళేది లేదు.
ఈ నృత్యం చేసిందని చెప్పాను కదా, ప్రతి అవతారానికి నృత్యం చేసి పద్మావతి కాళ్ళు పట్టుకునింది కదా, ఈ దృశ్యం సీసీ కెమెరాలు వీళ్ళు అవ్వా అన్నారు. ఆశ్రమ నియమాలన్నీ మంట కలిపేసి ఈయనేమో ఏదో అక్కడ అంటూ ఉంటే వీడు వచ్చి డ్యాన్స్ చేసి ఆయన కాళ్ళు కొట్టుకుంటే ఆయన మీద మీద పడిపోతుంది. రామ 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 పరమ పవిత్రమైన ఆశ్రమం కంపు అయిపోయింది అన్నారు. ఈ కంపుగాళ్ళు ఉంటారండోయ్, ఏదో రకంగా అభాండాలు వేయటం వాళ్ళ లక్షణం. నవరంధరాలు టీవీ గళ్ళు ఎప్పుడూ ఉంటారు ఈ దరిద్రులు. వీళ్ళు వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయారు. గురువుగారు గురువుగారు మేమైనా ఆశ్రమం వదిలిపోతాం, లేదైనా మీరైనా వెళ్ళిపోండి, ఆశ్రమం అంతా పాడైపోయింది, కామక్రీడలతో నిండిపోయింది అన్నారట. ఆయన నవ్వుకుని వీళ్ళ సంగతి తెలుసు ఆయనకి, ఎంత ఉంటే అంత చెబుతారని. ఏం జరిగింది నాయన అనగానే ఏం జరిగిందో ఆ పరాశరుణ్ణి అడగండి అన్నారు. పరాశరుడు అన్నాడు, ఏమండి ఈ పద్మావతి జయదేవులు ఇష్టం వచ్చినట్టు క్రీడిస్తున్నారు అని వీళ్ళు అంటున్నారు అన్నాడు ఆయన. ఆయన చాలా తెలివైన వాడు అని వీళ్ళు అంటున్నారు అన్నాడు. ఆయనకి తెలుసు కదా, పరాశరుడికి తెలుసు కదా జయదేవుడు ఎటువంటి వాడు. అసలు జయదేవుడికి ఇంకా పద్మావతికి ఆడు పట్టుకున్నట్టు ఆయనకి తెలియదు, ఆవిడకెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నట్టు ఆవిడకి తెలియదు. ఆవిడ ఎంతసేపు ఆయన కృష్ణుడు అనుకుంటోంది, ఆయనేమో కాళ్ళు పట్టుకున్నది కృష్ణుడు అనుకుంటున్నారు. వాళ్ళు ప్రపంచానికి అతీతంగా వాళ్ళు ఉంటే ఈ పిచ్చాళ్ళు ఇలా అనుకుంటున్నారు. అప్పుడు గురువుగారు వాళ్ళిద్దరినీ లోపలికి రమ్మన్నట్టు ఆశ్రమంలోకి. కృష్ణ విగ్రహం దగ్గర కూర్చున్న గురువుగారు రాధారమణ స్వామి వాళ్ళని పిలవగానే వాళ్ళు వచ్చారు. నాయన వీళ్ళు అన్నదానికి అర్థం ఏమిటి అంటే, స్వామి నాకేం తెలియటం లేదు, నేను కృష్ణుడిని తలుచుకుని మీరు చెప్పినట్టుగా కీర్తన రాయాలనుకున్నాను, దశావతార స్తోత్రం వచ్చింది, నేనేదో కళ్ళు మూసుకుని స్తోత్రం అలా రచిస్తున్నాను, ఆసువుగా రాసుకోలేదు ఆయన, ఆసువుగా రచిస్తున్నాను, ఎప్పుడొచ్చిందో పద్మావతిని నేను చూడలేదు, నేను కళ్ళు తెరి చూస్తే కాళ్ళు పట్టుకుని ఉంది అన్నాడు. ఏమమ్మా నీ సంగతి ఏమిటంటే, ఆయన పాడడం మొదలుపెట్టాడండి, అసలు నేను అక్కడికి వెళ్ళిన నాకు తెలియదు, నేను నృత్యం చేశానని వీళ్ళు అంటున్నారని ఆవిడ. ఆవిడకేం తెలియలేదు, తనను తాను మరిచిపోయింది, ఒళ్ళు మరిచిపోవడం మై మరిచిపోవడం అంటారు దాన్ని అన్నాడు ఆయన. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అనగానే వెంటనే పద్మావతి, నా వల్ల అపరాధం జరిగితే నేను వెళ్ళిపోతాను ఆశ్రమం వదిలి, నా బతుకు ఎలాగో బతుకుతాను, ఏ సముద్రంలోనో దూకుతాను. కానీ ఆ మహాత్ముడికి ఏమి కళంకం రాకుండా చూడండి, ఆయన ఆశ్రమంలో ఉండనివ్వండి అంది. గురువుగారు చాలా కొంటివాడు. జయదేవ మరి నీ సంగతి ఏమిటన్నాడు. గురుదేవ మీరు ఆశ్రిత పక్షపాతులు, కరుణా స్వరూపులు, ఈ స్త్రీ అయోనిజని మీరే చెప్పారు, ఆవిడ జీవితం పాడైపోకుండా కాపాడి ఆశ్రమంలో ఆశ్రయం ఇచ్చారు, ఇప్పుడు ఆవిడని నిరాశ్రయాలు చేయొద్దు, నేను మగవాడిని ఎక్కడికెళ్ళినా ఏ చెట్టు కిందైనా పడుకుంటాను, పద్మాకర్ గారి పురాణాలు వింటూ గడిపేస్తాను, మారు వేషంలో ఉంటాను, నన్ను వదిలేయండి, ఆవిడని రక్షించండి అనగానే ఆయన నవ్వి మీ ఇద్దరిని శిక్షిస్తానన్నాడు ఆయన. దాంతో హడిలిపోయాడు పరాశరుడు. జయదేవుడు గురువుగారు ఇద్దరిని శిక్షిస్తున్నారు, నా వల్ల ఆవిడికి శిక్ష అనుకుంటూ ఉంటే పద్మావతి ఏమో నా వల్ల ఆయనకి శిక్ష వస్తుంది కదా అనుకుందిట, మీ ఇద్దరికి ఒకటే శిక్ష, మీరిద్దరు గృహస్థాశ్రమంలో ప్రవేశించండి పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఇది గొప్ప శిక్ష. ఆశ్రమవాసులకి మతిపోయింది, గురువుగారు ఇలాంటి శిక్ష వేస్తారని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు గురువుగారు బాగా వీళ్ళ మీద కసి పెట్టుకుంటాడు ఏదో చేస్తాడు అనుకున్నారట. అంటే వాళ్ళకు కూడా లోపల ఎంతో కొంత ఈర్ష్య ఉంది వీళ్ళ మీద. ఎందుకో తెలిసినా వెనకొచ్చి కూడా వీళ్ళు భగవద్ధ్యానం చేస్తున్నారు, గురువుగారి దగ్గర వీళ్ళకి పేరు వచ్చేస్తుంది. ఈ గురువుగారి దగ్గర చేరే శిష్యుల్లో చాలామందికి అవతల వాడిని గురువుగారు పొగిడారంటే వీళ్ళకి మండిపోతుందన్నమాట. పెద్ద గొడవ ఇది. భాస్కర్ని పొగిడితే గవాస్కర్కి కోపం వస్తుంది, గవాస్కర్ని కొడితే ఇంకొక యశస్కర్కి కోపం వస్తుంది. ఇదంతా సృష్టి రహస్యం. వీడు బాగా పూజ చేశాడంటే నేను చేయలేదా అంటారు, ఒకళ్ళకి అక్షతలు వేసామంటే ఏ నాకు వేయకూడదా అంటారు, ఏ ఆయన వేస్తే అక్షతలే నేనే పట్టుకుని ఇచ్చాను, అయినా సరే ఇదో చేతస్తాం. అందువల్ల వాళ్ళకి ఏదో లోపల ఉంటుంది. ఇప్పుడు గురువుగారు ఈ శిక్షణగానే వాళ్ళకి మతిపోయింది. అప్పుడు అందరూ వింటూ ఉండగా అన్నాడు ఆయన, ఇది కృష్ణ సంకల్పం, శ్రీకృష్ణుడు అనుగ్రహంతో గోలోకం నుంచి భూలోకానికి వచ్చిన ఒక కారణ జన్ముడు కృష్ణాంశతో పుట్టినవాడు జయదేవుడు. ఈ పద్మావతి నిజంగా పద్మావతి, అమ్మవారి అంశతో లక్ష్మీదేవి కళతో పుట్టింది. వీళ్ళు దంపతులై భూమండలం అంతా సంచరిస్తూ రాధామాధవుల భజన చేస్తూ కావ్యాలు రచిస్తూ చిరకీర్తి పొందుతారు, పునర్జన్మ లేకుండా చేసుకుని తిరిగి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళకి పెళ్లి చేసి వీళ్ళని తిరిగి గృహస్థాశ్రమంలోకి పంపేద్దాం.
నాయన ఈ వివాహానంతరం నువ్వు ఎక్కడ మకాం పెడతావని అడిగితే ఇప్పటివరకు ఏం అనుకోలేదండి, అసలు పెళ్ళే ఊహించలేకపోతాను, మీకు దూరంగా వెళ్ళలేను అన్నట్ట. నేను నీ మనస్సులో ఉంటాను. ఆశ్రమ నియమాల ప్రకారం ఇక్కడ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఆశ్రయం ఉండదు, కాబట్టి వివాహం చేసుకోండి, పరాశర వీరి బాధ్యత నీది అన్నట్ట. సందేహం లేదండి, మాకు ఇల్లుందండి, మా నాన్న అసలు వీళ్ళని తీసుకురమ్మన్నాడు, నేనేమో వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. ఈలోపు పరాశరుడు వచ్చాడుండే ఇక్కడికి. వీళ్ళు ఇక్కడ మకాం పెట్టినప్పుడు ఈ పరాశరుడు ప్రపంచమంతా తిరిగాడు, 2 నెలల పాటు తెగ తిరిగాడు. తిరిగి 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 ఆ కచ్చ చెప్పపోతే మళ్ళీ ఈ పరాశరుడు ఎలా వచ్చాడని మీకు అనుమానం వస్తుంది కదా. వాళ్ళ నాన్నగారు, వాడు వస్తే కానీ నేను ఉండలేకపోతున్నాను అన్నట్ట. పిన్ని గారు కూడా అలాగే అన్నారు. అంటే ఈ పరాశరుడు తల్లిదండ్రులే జయదేవుని పెంచారనే విషయం మర్చిపోలేదుగా మీరెవరు. అందువల్ల ఇతడు తమ్ముడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ రాగా ఒక చోట ఇక్కడ రాధారాముడు అని ఒక స్వామి ఉన్నాడు. ఆయన జయదేవుడికి ఆశ్రయం ఇచ్చాడని తెలియగానే అక్కడికి వచ్చాడు. జయదేవుడు కనబడ్డాడు. జయదేవ ఇంటికి పోదామంటే నేను రాను, ఇల్లు ఎప్పుడు వదిలేశాను, నేను ఇక్కడే గురువుగారి దగ్గర ఉంటానని. కానీ దిక్కుమాలు గురువు కనిపించినోడికి సన్యాసి ఇస్తాడా సన్యాసి? వచ్చిన వాళ్ళని ఇంటికి పంపాలి, గృహస్థాశ్రమానికి వెళ్ళమనాలి, వచ్చిన వాళ్ళందరినీ సన్యాసులు చేస్తాడా, సృష్టిని పాడు చేస్తాడా, ఆయన కడిగేస్తానన్నట్ట. తప్పు తప్పు గురువుల దగ్గరికి అలా వెళ్ళకూడదంటే వినిపించుకోకుండా జయదేవుడు తోపు తోసి ఎవడ్రా గురువు అని లోపలికి వచ్చాడు. తీరా రాధారావుడు చూడగానే ఆ కాళ్ళ మీద పడిపోయాట. జయదేవుడు నవ్వుకున్నాడు. ఈయన్ని కడిగేసి నిన్ను సన్యాసిని చేసినందుకు ఆయన్ని తిట్టి నిన్ను తీసుకుపోతానన్నవాడు కాళ్ళ మీద పడ్డాడు. ఆయన ప్రశాంతమైన ముఖంతో, నాయన ఎవరు అంటే నేనండి, జయదేవుడికి తమ్ముడినండి, ఆయన బాబాయ్ కొడుకునండి. అలాగనైనా అన్నయ్య కోసం వచ్చావా అంటే అన్నయ్య కోసం కాదండి, మా కన్నయ్య కోసం వచ్చానన్నట్ట, కృష్ణుడి కోసం వచ్చానన్నాడు. అసలు ఆయన మర్చిపెడతాను తను, వివసుడైపోయాడు. మహాత్ముల ముఖం చూస్తే ఒకందుకు వచ్చి ఒకందుకు వస్తారట. ఇప్పుడు నీకేం కావాలి? మా అన్నయ్యకి కృష్ణమంత్రం ఇచ్చి తరింపజేశారు, సంసారం నుంచి సన్యాసి లక్షణంలోకి మార్చారు, ఆయనకి సన్యాసత్వం ఇప్పించారు, నాకు కూడా ఇప్పించండి అంటే సన్యాసత్వం ఒకటి ఇస్తే వచ్చేది కాదు, అది భగవంతుడు ఇవ్వాలి. సమయం వచ్చినప్పుడు నీకు మంత్రోపదేశం చేస్తాను లేని ఆయన, ప్రస్తుతానికి ఆశ్రమంలో ఉండన్నట్ట. ఈయనకేం ఇవ్వలేదు మంత్రం, ఆయనకి ఇచ్చాడు తప్ప అడిగినంత మాత్రం చేత మంత్రం ఇవ్వరు. ఆ విధంగా అక్కడ కొద్ది రోజులు ఉండిపోయాడు. అందువల్లే ఈ గొడవంతా ఆయన చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు పరాశరుణ్ణి వీళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే బాధ్యత అంతా నేనే తీసుకుంటానన్నట్ట. అయితే ఈ బాధ్యత నీది, వీళ్ళని జాగ్రత్తగా రక్షిస్తూ కూడానే ఉండు అనగా, అలాగే మాకు మంచి ఇల్లుంది ఎక్కడ బిందుబిల్వం అనే గ్రామంలో, ఆ ఇల్లు లంకంత ఇల్లు, మా అమ్మ నాన్న కూడా ఇతని కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మా వదినగారితో పాటు అన్నగారిని అక్కడికి తీసుకెడతాను, దేవుడు దేవుడు మేము సుఖంగా బతకగలుగుతాం అని ఆ గురువుగారికి నమస్కారం చేసుకుని ఈ గ్రామం నుంచి, ఏది ఆశ్రమం నుంచి, అడవిలో నుంచి, మళ్ళీ ఈ అరణ్యం నుంచి జనారణ్యంలోకి అడుగుపెట్టారు వాళ్ళు. అది మామూలు అరణ్యం, ఇది జనారణ్యం. ఆ అడుగుపెట్టిన అపూర్వమైన గాథ, ఇంకా ఎన్నో లీలలు, ఇందులో ఉన్న విశేషాలు ఇవన్నీ రేపు మళ్ళీ యథాప్రకారంగా చెప్పుకుందాం. ఇంకో 4 అవతారాల యొక్క విశేషాలు చెప్పుకోవాలి. కొన్ని కొన్ని దివ్య మహిమలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఇక్కడ బేడి ఆంజనేయుడు ఉన్నాడు, ఆయన కథ తప్పనిసరిగా వినాలి. రేపటి కార్యక్రమాలు ఏమిటో చెప్పండి బాబు. ఉదయం 6 గంటలకే యజ్ఞం, 6 గంటలకల్లా ఉదయం యజ్ఞం ఉంటుందండి. రేపు యజ్ఞంలో పాల్గొనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కళ్ళే కనపడుతున్నారండి. 35 మంది ఉన్నారా? సరే, గ్యారంటీగా ఉంటారు. హోమ కార్యక్రమంలో పాల్గొండి. పూర్ణాహుతి గురువుగారి చేతుల మీదుగానే జరుగుతుంది. అనంతరం ఫలహారాలు అయ్యాక మళ్ళీ యథాప్రకారంగా 9:30 కదా ప్రవచనం అంతే. రేపు ఉదయం అది, సాయంత్రం ఏమిటి ఇంకేమన్నా ఉందా? రేపు కూడా ఇలాగే 3 గంటల నుంచి 5 గంటల వరకు పెడతారు. ఎల్లుండి బుధవారం మాత్రం కళ్యాణం ఎప్పుడు పెట్టారు? మంగళవారం. రేపు సోమవారం కదా, ఎల్లుండి మంగళవారం నాడు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఇంకెక్కడికి వెళ్లకుండా ఇక్కడ రుక్మిణి సత్యభామ సమేత కృష్ణ కళ్యాణం ఉంటుంది, కళ్యాణంలో కూడా పాల్గొండి. ఒక్క బుధవారం నాడు మాత్రం మధ్యాహ్న భోజనానంతరం ఈ మొత్తం సరస్సు, ఇంద్రజమున సరస్సు, మార్కండేయ సరస్సు, బేడి ఆంజనేయ స్వామి, ఇలాంటివన్నీ లోకల్గా తీసుకెళ్లేవన్నీ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు అంటే ఎలా ఉంటుందో అది వాళ్ళు చెప్తారు, నేను చెప్పలేను, నాకు తెలియదు, నేను కేవలం పురాణమే చెబుతాను. కానీ బుధవారం నాడు తీసుకెళ్లేటట్టుగా చూడండి, దానికి కావాల్సిన ఏర్పాటు అంతా. ఇంకేమన్నా దగ్గరలో కూడా ఉంటే భోజనానంతరం తీసుకెళ్ళి చీకటి పడే సమయానికి మళ్ళీ తీసుకొచ్చేయండి. గోవింద
హరే
సరే కృష్ణ. ఇది మన పాట పాడుకుందామా? ఆయన హారతిస్తూ ఉంటే గోవింద నారాయణ మహీష వైకుంఠపుర నివాస నారాయణ నీలాంబుద ప్రకాశ నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయవాస నారాయణ మహీష వైకుంఠపుర నివాస నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయవాస ఉర్రమందు శిరివశింప చరణముల ధరల శింప ఉర్రమందు ఉర్రమందు శిరివశింప చరణముల ధరల శింప నిన్ను కొలుచు వారి కొరకు విచ్చేసిన ఉధరకు నారాయణ మహీష వైకుంఠపుర నివాస నారాయణ పద్మాకర గ్రహీత ధూత ప్రపంచభూత పద్మాకర గ్రహీత ధూత ప్రపంచభూత నాసి తండ్రులోక కష్ట సద్భక్త భక్తి తుష్ట నారాయణ మహేశ వైకుంఠపుర నివాస నారాయణ మహేశ వైకుంఠపుర నివాస నారాయణ మహేశ వైకుంఠపుర నివాస గోవింద. ఈ పొద్దుట్లాగా ఇలా వచ్చి వెళ్ళిపోండి.
రెస్టారెంట్ లో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఈ ప్రవచన మండపం దగ్గర ఉన్న రిసెప్షన్ లో అందరూ అందరు చేయండి. వాళ్ళ జిరాక్స్ తీసుకుని మళ్ళీ మీకు చెప్తాను. అందరూ కూడా లైన్ లో ఒక్కొక్కళ్ళు కానీ